ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய.
చదువుతున్నది భగవద్గీత యథాతథం అధ్యాయం 6 శ్లోకం 17. యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః యోగో భవతి దుఃఖః. ప్లీజ్ రిపీట్ వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. యుక్త నియమితమైన, ఆహార ఆహారము, విహారస్య విహారము, యుక్తచేష్టస్య నియమితముగా పోషణార్థమే పనిచేయువానికి, కర్మసు ధర్మమును నిర్వహించుటయందు, యుక్త నియమితమైన, స్వప్న నిద్ర, అవబోధస్య జాగరణము, యోగః యోగాభ్యాసము, భవతి యగును దుఃఖః బాధలను శమించునది. దీనికి అర్థము భాష్యము చెప్పినది ఏషి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. భాష్యం: దేహావసరములైన ఆహారము, నిద్రాభయము, మైథునములందు అతియనున్నది యోగాభ్యాసమునందు పురోభివృద్ధిని ఆటంకపరచును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమున స్వీకరించుట ద్వారా ఆహార విషయము నియమింపబడగలదు. భగవద్గీత ప్రకారము కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యము, పాలు మొదలగునవి శ్రీకృష్ణునకు అర్పించవచ్చును. ఈ విధముగా కృష్ణభక్తి భావన ఎందున్నవాడు మానవులు స్వీకరించుటకు పనికిరాని ఆహారమును స్వీకరించకుండుట ఎందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణభక్తి పరాయణుడు కృష్ణపర కర్మలను చేయుట ఎందు సదా జాగరూకుడైయుండును. నిద్రయందును అధికముగా కాలము వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు. అవ్యర్థ కాలత్వం, అట్టి భక్తుడు భక్తియుక్త సేవ లేకుండా క్షణకాలము వృధా ఎగుటయు సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీరూప గోస్వామి అత్యంత ఆదర్శనీయులయ్యున్నారు. శ్రీకృష్ణుని దివ్య సేవలో రతులయ్యుండి ఆయన రోజునకు 2 గంటలు మాత్రమే నిద్రించడివారు. కొన్నిమార్లు ఆ మాత్రమును ఆయన నిద్రించడివారు కారు. హరిదాస ఠాకూర్ తన నిత్య నియమమైన 300,000 హరినామ జపము పూర్తి కానిదే ప్రసాదమును స్వీకరించుట కాని లేదా క్షణకాలము నిద్రించుట కాని చేసటివారు కారు. ఇక కర్మ విషయమున కృష్ణభక్తి పరాయణుడు కృష్ణపరములు కానటువంటి కర్మ లేవియును చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియభోగానుభవమునచే కలుషితము కాకుండను. ఇంద్రియభోగమనేది ప్రశ్నయే లేనందున కృష్ణభక్తి రసభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహ కర్మలన్నీయును నియమితములై ఉన్నందున కృష్ణభక్తి పరాయణనికి భౌతిక క్లేశము లేవియను లేకుండును. ఓమ జ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయాం చచ్చుకురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. நமவோம் விஷ்ணு பதாய கிருஷ்ண பிரேஷ்டாய பூதலே ஸ்ரீமதே பக்தி வேதாந்த ஸ்வாமினி நாமினே. நமஸ்தே சரஸ்வதி தேவம் கௌரவாணி பிரச்சாரிணே நிர்விசேஷ சூன்யவாதி பாஷ்யாத்ய தேசதாரிணே. ஜெயஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர சிவாசதி கௌர பக்த விருந்த. ஹரே கிருஷ்ண ஹரே கிருஷ்ண 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 ஹரே ஹரே, ஹரே ராம ஹரே ராம 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 ஹரே ஹரே. யுக்தாஹார விஹாரஸ்ய யுக்த சேஷ்டஸ்ய கர்மசு யுக்த ஸ்வப்னாவபோதஸ்ய யோகோ பவதி துக்கஹ. నియమితములైన ఆహారము నిద్ర విహారము కర్మలు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకోగలడు. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క ఉపన్యాసాల్లో ఆయన ఏం చెప్పేవారు అంటే, భగవద్గీత అన్నటువంటిది ఈ యొక్క మానవ యంత్రానికి ఒక మాన్యువల్ అని చెప్పేటువంటి వారు. ప్రతి యంత్రాన్ని సృష్టించినప్పుడు దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలన్నటువంటి మెకానిజం ఆ మాన్యువల్లో వివరిస్తారు. ఒక చిన్న కొటేషన్ కూడా ముందు ఉంటుంది. ఆ యంత్రాన్ని వాడేదానికి ముందు మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని వాడండి అని చెప్పి కూడా. సో ప్రభుపాదుల వారు ఆయన ఏం చెప్పేవారు అంటే, ఈరోజు మానవ సమాజంలో ఉన్నటువంటి సంక్షోభాలన్నిటికీ కూడా కారణం, కష్టాలన్నిటికీ కారణం ఏంటి అంటే, మనం ఎన్నో యంత్రాలు తయారు చేస్తున్నాం, ఎన్నో యంత్రాలు నడిపిస్తూ ఉన్నాం, కానీ మన యంత్రం గురించి మనకు పూర్తిగా అవగాహన లేదు. అందువల్ల అన్ని రిపేర్లు అన్నమాట. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మానవ సమాజంలో అన్ని సంక్షోభాలే. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, మనం మాన్యువల్ చదవకుండా ఈ మానవ యంత్రాన్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాం. చాలామంది భగవద్గీత అంటే చాలా భయపడిపోతారనమాట. అదే 60-70 సంవత్సరాల తర్వాత చదివేది ఇప్పుడు కాదు. ప్రభుపాదుల వారు దానికి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. యంత్రం వాడడానికి ముందు మాన్యువల్ చదవాలనా, లేకపోతే ఆ మెకానిజం ఏం తెలియకుండా స్విచ్ ఆన్ చేసే బదులు ఫ్యూజ్ లాగేసి, లేకపోతే దాన్ని అంతా రిపేర్లు చేసేసి, ఇప్పుడు మాన్యువల్ ఏంటో బాస్ ఎట్ 60-70 సంవత్సరాలకి ఈ యంత్రం పని పూర్తిగా అయిపోయింది, చదవదామని మాన్యువల్ చూసినా కానీ భగవద్గీత చదవాలనుకుంటాను కానీ కళ్ళు కనిపించవబ్బాయి. మా మనవణ్ణి అడుగుతాను, ఒరే ఒక శ్లోకం చదివి చెప్పరా అంటే, వాడు బాలు బ్యాటు అంటే అందరికి బరిగిస్తాడు. సో అప్పటికి ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలా అని చెప్పి అనుకున్నా కానీ టూ లేట్ అనమాట. చాలా ఆలస్యం అయిపోయింది, ఈ యంత్రం పూర్తిగా చెడిపోయింది. తెలివైన విషయం కాదు, చెడిపోయినప్పుడు అరే ఇది ఎట్లా దీన్ని రిపేర్ చేయాలా, రిపేర్ రాకుండా ఉండేదానికి ఏం పాటించాలా అని చెడిపోయిన తర్వాత కాదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. సో అందువల్ల ఈ యొక్క మానవ యంత్రం, అది యంత్రరూఢ అని భగవంతుడు దీని యొక్క యంత్రంతో పోల్చారు. ఈ యంత్రం సక్రమంగా నడవాలంటే దాని యొక్క మెకానిజం భగవద్గీతలో ఉంది. దాన్ని మనం ఎప్పుడైతే అధ్యయనం చేసి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా ఏ రకమైనటువంటి రిపేర్లు లేకుండా ఈ యొక్క యంత్రం స్మూత్గా నడిచేదానికి అవకాశం ఉంది. ప్రభుపాదుల వారు చెప్పినటువంటి టీచింగ్స్ ప్రకారం ఈ 2 నిమిషాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ
కారణం ఏంటి అనేది అర్థమైపోతూ. వెరీ సింపుల్, ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటి అంటే ఏ ఒక్క మానవుడికి కూడా ఈ మానవ యంత్రం యొక్క మెకానిజం తెలియక దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడి అన్ని రకాల రిపేర్లు తెచ్చుకొని అగోరిస్తూ ఉన్నాడు.
పాప కూర్చో,
సో మనం అందుకనే ప్రహ్లాదుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే కౌమార ఆచరతే సాగ్యం, కౌమారం ఒక తెలిసినప్పటి నుంచి. అందుకనే ఏమంటారు, మొక్కై వంగనిది మానై వంగన అంటారు. మొక్కప్పుడు వంగకపోతే మానైన తర్వాత అప్పుడు వంగడం ఏం లేదు, కొట్టేయడం అంతే, అప్పుడు వంచడానికి ఏం వీలు కాదు. అందుకనే ఇప్పుడు చూడండి, అందరూ మానైనప్పుడు అర్థమవుతూ ఉందన్నమాట, ఒరే వీడు చాలా దుర్మార్గుడు, వీడు చాలా దుర్మార్గుడు, అందుకని చెప్పి రోజు రోజుకి కొట్టేయడాలే, తీసేయి. పేపర్లు చూసినా, టీవీలు చూసినా, ఎక్కడ చూసినా మర్డర్లు 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 మర్డర్లు. ఎందువల్లంటే ఏ మొక్క కూడా ఉపయోగకరంగా పెరగలేదన్నమాట, అదంతా కూడా నిరుపయోజనంగా సమాజంలో చీరపురుగుల్లాగా పెరగడం వల్ల అది సమాజం యొక్క శాంతి భద్రతలకు ప్రతి ఒక్క వ్యక్తి ఆటంకంగా ఉన్నాడు, ఆటంకంగా ఉన్నాడు. సో అందువల్ల మనం సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం భగవద్గీతలో భగవంతుడు ఇచ్చున్నాడు. ఆ యొక్క సందేశాన్ని మనం తీసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకున్నప్పుడే నిజమైనటువంటి శాంతి ఆనందాన్ని పొందుతాం. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నియమితములైన ఆహారము నిద్ర విహారము కర్మలు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకునగలడు. మొట్టమొదట అన్ని భౌతిక క్లేశాలకు కారణమేంటి అది అర్థం చేసుకోవాలి మనం. మన యొక్క ఇంద్రియాలు, మనస్సు, దీన్ని అందుకనే రథంతో పోల్చారు. ఐదు ఇంద్రియాలని దేంతో పోల్చారు, ఐదు అశ్వాలతో పోల్చారు. ఐదు ఇంద్రియాలు ఏమిటి, కళ్ళు ముక్కు నోరు చెవులు స్పర్శ, ఇవి ఐదు ఇంద్రియాలు. ఆ అశ్వాలకు కట్టినటువంటి తాళ్ళు కళ్ళెం, దాన్ని దేంతో పోల్చారు, మనస్సుతో పోల్చారు. నడిపించేవాడు బుద్ధి, ప్రయాణికుడు ఆత్మ. ఎప్పుడైతే మనస్సు బుద్ధి ఆ మనస్సు అన్నటువంటి కళ్ళాన్ని గట్టిగా పట్టుకుంటాడో, నడిపించేవాడు కళ్ళని గట్టిగా పట్టుకుని ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వాల. సో ఆ నడిపించేవాడు బలహీనంగా ఉన్నాడనుకోండి, అప్పుడు కళ్ళెం ఏం పట్టుకోగలడు. ఆ గుర్రం ఎట్టంటే మీరు చేతిలో నుంచి కళ్ళాలు ఎగిరిపోతాయి, అప్పుడు ఈ గుర్రాలు ఒక్కొక్కటి ఒక్కో దిశలో కళ్ళు చాలా బాగుంది ఇటు పరిగిస్తుంది, చెవులు అక్కడేదో మంచి ఎంటర్టైన్మెంట్ అక్కడికి పరిగిస్తుంది, నాలుక మిరపకాయ బజ్జి అక్కడికి వెళ్ళిపోతుంది, ముక్కు అక్కడేదో మంచి వాసన వస్తుంది, స్పర్శ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. ఐదు గుర్రాలు ఒకే దిశలో ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం బాగుంటుంది. మేము ఐదు అశ్వాలు ఐదు దిక్కులకు వెళ్ళిపోతామంటే అప్పుడు ప్రయాణికుడి పరిస్థితి ఎట్లుంటుంది, ఆర్టీసీ బస్సులో వెనక సీట్లో కూర్చుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది, కొంచెం అట్లా తూగాలనుకో రెండు సీట్ల మధ్యలో ఉంటాయి, ఎక్కడున్నాను అబ్బా అనుకున్నాను, నడు ఎరిగింది. ప్రయాణం సేఫ్ కాదు, సురక్షితం కాదు. అందువల్ల బుద్ధి బలంగా ఉండాలా, మరి బుద్ధి బలంగా ఎప్పుడుంటుంది, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏనమాముపయంతితే. బుద్ధి ఎప్పుడు బలంగా ఉంటుంది అంటే ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇంద్రియాలకు అధిపతి ఋషికేశుడు ఆయన యొక్క సేవలో మన యొక్క ఇంద్రియాలను ఎప్పుడైతే ఎప్పుడు ఏ రకంగా ప్రేమతో కైంకర్యం చేస్తామో, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం ప్రీతిగా ఎప్పుడైతే కైంకర్యం చేస్తామో, మనం కూడా సేవ చేస్తాం బా ఎవరు లేరా నా నెత్తిన వేస్తారన్నీ అబ్బా నా నెత్తిన వేస్తారు, ఒకసారి హైదరాబాద్ లో నేను ఒక ఇంటికి హౌస్ ప్రోగ్రామ్కి వెళ్తే ఒక మాతాజీ చెప్పింది అనమాట, మా ఆయనకి ఏం పని లేదండి, ఆ విగ్రహం ఏదో తెచ్చిపెట్టేశాడు ఇంట్లో, అజ్జయ్యి ఇజ్జయ్యి అది వండిపెట్టు ఇది వండిపెట్టు నైవేద్యం పెట్టు అది ఇది తల తినేస్తాం అన్నాడు. అప్పుడు నేను ఆమెకు చెప్పాను, అమ్మా ఆ విగ్రహం ఎవరిది అన్నాను, కృష్ణుడిది అన్నాను. కృష్ణుడు ఎవరో తెలుసా అన్నాను, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మీ ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తే వంటలు అవి చేయరా అన్నాను, ముందుగానే అన్ని ప్రిపేర్ చేసేస్తాం ఫంక్షన్కి అన్నాను. మరి మీ ఇంటికి తెచ్చిన ఆయన ఎవరు, మీ ఆయన ఎవరిని తీసుకొచ్చారు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆయన పాదాలు ఎవరు కడిగారు, బ్రహ్మ కడిగిన పాదం అది, బ్రహ్మ కడిగారు ఆయన పాదం, గంగ ఉద్భవించినటువంటి పాదం అది. యశోదమ్మ వేల జన్మలు తపస్సులను ఆచరించి ఆ దేవదేవుడు నా పుత్రుడుగా ఉండాలా అని చెప్పి వరం కోరి ఆయన పుత్రుడుగా పుట్టిన తర్వాత ఆయనకు సేవలు నచ్చింది. అటువంటి దేవదేవుడు మీ ఇంటికి వచ్చాడు, ఆ యశోదమ్మ కలిగిన భాగ్యం ఈరోజు నీకు కలిగిందమ్మా, ఏం చేయడానికి తప్ప అన్నాడు. అప్పుడు ఆమె బోని ఏడస్తా మొదలు, ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు నాకు, ఆ దృష్టితో చూడమ్మా ప్రేమ కలుగుతుందని చెప్పి, ఆ దృష్టితో చూడు. సో మనం ఏంటి అంటే ఆ భగవంతుని యొక్క సేవా భాగ్యం దొరకడం అన్నటువంటిది దుర్లభం. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్యతది సిద్ధయ యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వత. ఎవరో కోట్లాది మందిలో ఒక్కరి సిద్ధి కోసం ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నించిన వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరే తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళలో కూడా ఎవరో ఒక్కరే నన్ను చేరుకుంటారంటున్నాడు భగవంతుడు. అంత అరుదైనటువంటి అవకాశం మనకు లభించింది. ఎప్పుడైతే ఆ దేవదేవుని యొక్క సేవలో ప్రేమపూర్వకంగా మనల్ని మనం కైంకర్యం చేసుకుంటామో, కైంకర్యం చేసుకుంటామో, అప్పుడు మనకు బుద్ధి భగవంతుడు దదామి బుద్ధి యోగంతో ఆయన ఇస్తాడు. ఎప్పుడైతే ఆయన ఇచ్చినటువంటి బుద్ధి మనకు సక్రమంగా ఉంటుంది, భగవంతుడు ఇచ్చిన బుద్ధి సక్రమంగా ఉంటుంది. మనకిచ్చే బుద్ధి ఎవరు, న్యూస్ పేపర్ బుద్ధి, టీవీ బుద్ధి, తర్వాత సినిమా బుద్ధి, ఇవి ఉన్నాయి మన లోపల, అవన్నీ కూడా వక్ర బుద్ధులు. దాంట్లో నుంచి వచ్చే బుద్ధి వక్ర బుద్ధి, మనం దానివల్ల చేసే పనులన్నీ కూడా వక్రంగానే ఉంటాయి, దానివల్ల ఫలితాలు కూడా వక్రంగానే ఉంటాయి, ఏడుపుతో ఉంటాయి ఫలితాలు. సో అందువల్ల మనం ఆ భగవంతుణ్ణి ప్రేమగా సేవ చేయాలి, ప్రేమగా సేవ చేయాలి. చేసినప్పుడు ఆయన బుద్ధిని ఇస్తాడు, అప్పుడు ఆయన ఇచ్చిన బుద్ధితో మనసు అన్నటువంటి కళ్యాణం గట్టిగా పట్టుకోగలం. గుర్రాలు ఏది కూడా అటు ఇటు నో క్వశ్చన్, ఏకేహాకురు నందన, మీరందరూ అన్ని ఇంద్రియాలు కూడా ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన్ను సేవించడానికే వినియోగింపబడాలని, అప్పుడు నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఆయన ఏం వివరిస్తున్నారంటే, భగవద్గీతలోనే భగవంతునికి ఇష్టమైంది ఏంటి, పత్రం పుష్పం ఫలం తోయం, అది వేయమన్నారు. అది వేయకపోతే ఇంకేదన్నా వేస్తే మనం ఇప్పుడు కలి యొక్క ప్రభావం వల్ల ఏం తినాలో ఏం తినకూడదో, ఏం చేయొచ్చో ఏం చేయకూడదు, అన్ని ఉల్టా అనమాట. నేను నాకు చెప్పాను, స్కూటర్ కొన్నప్పుడు దాంట్లో పెట్రోల్ పోయాలా అని చెప్పి మాన్యువల్లో ఉంటుంది, మనం కిరసనాలు పోస్తే ఏమవుతుంది, బోర్కు వస్తుంది బండి, నడవదని కాదు నడుస్తుంది, బా మాంసం తింటే ఏం నడవదా నడుస్తుంది, బ్రహ్మాండం నడుస్తుంది. అయితే పోతుంది, స్పీడ్ లేదు, షార్ప్గా లేదు, షార్ప్గా లేదు. తర్వాత చాలామంది అంటారు మాంసం తింటే ఏమవుతుంది, ఇక్కడ జూ ఉంది, దాంట్లో మాంసం తినే జంతువులు కొన్ని ఉన్నాయి, పులులు సింహాలు అని, వాటి దగ్గరికి మీరు హాయ్ పులి అంట బండి, నేను నా 36 కళ్ళు బయట పెట్టి నవ్వకపోతే నువ్వు నీకెన్నున్నాయో లెక్క పెట్టలేను, కానీ అవన్నీ తెరిచి అంటున్నాను. సో ఒక సెయింగ్ ఉంది, నువ్వేం తింటే అది అవుతావు అన్న. సో మనం కూడా ఎప్పుడైతే ఆ మాంసం తింటామో ఎవరిని చూసినా అన్నాం, అందుకనే కొట్లాటలు పెరిగిపోతున్నాయి. రోజు రోజు మాంసభక్ష్యం పెరిగిపోతుంది, సమాజంలో కొట్లాటలు, ఎవరికి శాంతి లేదు.
హమ్ కిసీసే కమ్ నహీ బాక్సింగ్.
సో అందుకని శాకాహారం తినమన్నారు. శాకాహారం కూడా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, ఒకసారి ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తారు, ప్రభుపాద్ మీరు శాకాహారులా అంటారు. ప్రభుపాద్ గారు ఏమంటారంటే, కోతి కూడా శాకాహారం అంటే
అదేంటి మీరు మాంసాహారులా అంటారు, వెజిటేరియన్సా అంటారు ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి. కోతి కూడా వెజిటేరియన్ అంటారు ప్రభుపాద్.
ఆయనకి ఆ రిపోర్టర్కి ఏం అర్థం కాదు, ఇదేంటిది ఆయన కొట్టిపడేశారు వెజిటేరియన్స్ కాదని చెప్పి చెప్పాను.
అప్పుడు మీరేంటి అన్నారు, మేము కృష్ణటేరియన్స్ అన్నా.
సో ప్రతిదీ కృష్ణుడికి పెట్టి మేము భుజిస్తాం, కృష్ణుడికి పెట్టి భుజిస్తాం. సో మనం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఆయన దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి భగవత్ సేవకులు, ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని తీవ్రంగా మన హృదయంలోకి తీసుకొని మనం ఎప్పుడైతే ఆచరించడానికి ప్రయత్నిస్తామో అప్పుడు సింపుల్ ప్రభుపాదులు చెప్పారు, నా సందేశం మీరు ఫాలో చేస్తే చాలు, 4 నియమాలు పాటించడం, 16 మాలలో జపం చేయడం, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నారు వైకుంఠాన్ని. ప్రభుపాదుల వారు ఎంత గొప్ప తత్వవేత్త అంటే, ఎంత పవిత్రమైనటువంటి భక్తుడంటే, ఆయన ఉపన్యాసం కానీ వ్యక్తుల్ని కన్విన్స్ చేయడం కానీ ఎంత ఇదిగా ఉండేదంటే, ఒకసారి టొరంటోలో ఒక చర్చిని టెంపుల్గా మార్చేశారు. ఆ ఫాదర్ వచ్చాడనమాట. ఆయన వచ్చి ఇంతకుముందు ఏంటి అంటే, ప్రభుపాదులు గారు, ఈవెన్ మనం కూడా ఇస్కాన్ డివోటీస్ కూడా కొంచెం ఇట్లుంటాం మనం. ఎందువల్లంటే ప్రభుపాదుల వారి పుస్తకాల్లో ఎవడు ఎటువంటి ప్రశ్న వేసినా కానీ సమాధానం చెప్పగలిగినటువంటి ఇది ప్రభుపాదుల వారికి ఉంది. కానీ మనం ఏమనుకుంటామంటే, అదేదో చదివి కాపీ కొట్టేసి మనం ప్రభుపాద స్టైల్లో ఉంటాం. మన క్రెడిట్ ఏం లేదు అక్కడ, ఆయన నాలెడ్జి మనం ఊరికే తీసుకున్నాం. అందుకని నేను అప్పుడప్పుడు డివోటీస్ చెప్తా ఉంటాను, మనం బ్యాంకులో మెసెంజర్ టైపు, ఈ బెంచ్ నుంచి ఆ బెంచ్కి ఏదో మారుస్తూ ఉంటాం అర్థం చెప్పి, చెక్కు డీడీ మంది కాదు. సో ప్రభుపాదుల వారి సందేశం ఆయన అంత గొప్ప చమత్కారం అనమాట. ఆ యొక్క ఆయన భగవంతుని యొక్క ఆదేశం మేరకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఎటువంటి ప్రశ్నకు మనకు తడుముకోవాలి, ఆయనకేం లేదు, ఇమీడియట్గా స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా సమాధానాలు వచ్చేస్తాయన్నమాట. అంత దివ్యంగా ప్రచారం చేస్తారు ప్రభుపాదుల. ఆ చర్చి మార్చేసేటప్పుడు ఆ ఫాదర్ వచ్చి ఏదో డిస్కషన్ చేశారు. ప్రభుపాదుల వారు చెప్పారు, మేమేం మీ యొక్క క్రిస్టియానిటీకి అగెనెస్ట్ కాదు, కానీ మీ జీసస్ క్రీస్ట్ చెప్పింది మీరు పాటించట్లేదు అన్నా. మేమన్నీ పాటిస్తున్నాం. అదైతే థౌ షల్ నాట్ కిల్ అంటే మీరెందుకు అన్ని జీవుల్ని చంపుతున్నారు? అప్పుడు ఆయన చెప్పారు, థౌ షల్ నాట్ కిల్ అంటే మానవుల్ని చంపకూడదు, వేరే చిన్న జీవుల్ని చంపేసే, అవి పుట్టిందే మన కోసం. చాలామంది ఏమంటారు, కుక్క కుక్కలు తిందనుకుంటారు, ఇంకా పొరపాటు అయిపోయింది, అమెరికాలో ఎక్కడో చైనాలో తింటారు, ఇక్కడ ఇంకా అంతది ఇంకా అంత రాలేదు. గొర్రె కోడి ఇవన్నీ అనమాట, అవన్నీ తినకపోతే భూమి మీద మనకు స్థలం ఉండదు అని చెప్పి చెప్తారు అనమాట ఉండడానికి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక జీవిని చంపితే దాని మీద ఎన్ని ఈకలు ఉన్నాయో చంపినోడు అన్నిసార్లు జన్మెత్తాడంట. ఎత్తి వాడు ఏ రకంగా చంపబడ్డాడో, ఆ కోడిని ఏ రకంగా చంపాడో ఆ రకంగా వీడు చంపబడాల. సో అందుకని చూడండి, మనం ఆదివారం అయితే వారం ప్రతిరోజు ఎన్ని కోళ్లు చంపుతున్నాం, కానీ కోళ్లు మాత్రం కుక్కని పుడతానే ఉన్నాయి, మిగిలిన జంతువులు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదు? ఏనుగులు తగ్గిపోతున్నాయి, పులులు తగ్గిపోతూ ఉన్నాయి, మిగిలిన జంతువులు తగ్గిపోతున్నాయి, కానీ కోళ్లు మేకలు గొర్రెలు మాత్రం ఎన్ని కోసినా మళ్ళీ అన్ని పుడుతున్నాయి. కారణం ఏంటి? వీడు లైఫ్ లో ఎన్ని కోశాడో అన్ని ఇంట్లో ఏకలు వీడు తర్వాత చచ్చిన తర్వాత పుట్టి వేరే వాడికి కొక్కో కటింగ్ కొక్కో కటింగ్. సో వీడి లైఫ్, వీడు చచ్చిన తర్వాత అన్ని క్యాలిక్యులేషన్లు, ఏకలు వీడు ఇంటూ ఆమె పుట్టడం కొక్కో కటింగ్ కొక్కో కటింగ్ అందుకనే పెరుగుతున్నాయి. లాజిక్గా చూడండి, మిగిలిన జంతువులు ఎందుకు పెరగట్లేదు? ఏనుగులు మనం తినట్లేదు, అవి కూడా విపరీతంగా పుట్టి మనకి ఇంత స్థలం లేకుండా మన ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్లో పడుకోవాలి ఏనుగు, మరి ఎందుకు రావట్లేదు, ఎందుకు పెరగట్లేదు? వాటిని మనం చంపట్లేదు, కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ ప్రాసెస్ అట్లా జరగట్లేదు అనమాట. సో ప్రభుపాద గారు చెప్పారు, మీరు ఎందుకు పాటించట్లేదు? అప్పుడు ఆయన అన్నాడు, మానవుల్ని చంపకూడదు అనే కానీ ఇది ఉంటే ఇన్ జనరల్ వాడి ఉపయోగించుండేవాళ్ళు కాదు, కౌశల్ నాట్ మర్డర్ అని ఉండేవాడు. ఈ రకంగా ఫాదర్ని కన్విన్స్ చేసిన తర్వాత ఆయన కృష్ణ భక్తుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ప్రెస్ అంతా వచ్చేసింది, వచ్చేసి మీరు ఏంటి మత మార్పిడికి వచ్చారా అని. కాదు, మతం అంటే అసలు తెలియపరచడానికి వచ్చాను, మార్పిడికి రాలేదు నేను ఇక్కడ. అసలు మతం అంటే ఏంటో తెలియపరచడానికి వచ్చాను, మతం మార్చడానికి నేను రాలేదు. అటైతే జీసస్ క్రీస్ట్ గురించి మీ ఉద్దేశం ఏంటి అని ప్రభుపాద చెప్పారు.
వై కన్సిడర్ హిమ్ యాజ్ అవర్ స్పిరిచువల్ మాస్టర్,
మేము ఆయన్ని మా ఆధ్యాత్మిక గురువుగా అంగీకరిస్తాం. అప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంచిదండి. మరుసటి రోజు చర్చిలో అక్కడ సిలువ ఉంది, కింద రాధాకృష్ణ విగ్రహాలు పెట్టాలన్నమాట. ఆయన ప్రభుపాదులు వారు వచ్చారు, ప్రెస్ వచ్చింది అంటారు. ప్రభుపాద చూశారు, చూసి అక్కడ ఉండే వాళ్ళకి చెప్పారు, రిమూవ్ ద క్రాస్ అన్నాడు, ఆ సిలువు తీసేయండి అని. ఆ ప్రెస్ వాళ్ళందరూ వచ్చి, నిన్న గురువు అన్నారు, ఈరోజు తీసేయమన్నారు, ఏంటది అన్నారు. అప్పుడు ప్రభుపాదులు వారు ఇమీడియట్గా ఏం చెప్పాను నిన్న అన్నారు, గురువు అని చెప్పారు. నిజమైన శిష్యుడు ఎవరైనా కానీ గురువు ఆ రకంగా సిలువేసుంటే చూసి ఊర్చుకోగలడా? నేను చూడలేను, తీసేయండి అన్నారు. నిజమైన శిష్యుడు ఎవరైనా కానీ గురువుని ఆ రకంగా సిలువేసింటే చూడగలరా? నేను సహించను, తీసేయండి అని. వాళ్ళ ప్రెస్ వాళ్ళు కూడా ఎక్కడ దించేయండి, దించేయండి, దించేయండి. సో ప్రభుపాదులు వారు ఏంటి అంటే, ఆయన ఏది కూడా ఆలోచన, ఈ ప్రశ్న చెప్తాను ఉండే చెప్తాను, స్పాంటేనియస్ గా పరమాత్మ ఇమీడియట్ గా ఆయన గెలవాలంటే ఈజ్ ద ప్యూర్ పర్సన్, పవిత్రమైనటువంటి వ్యక్తి. ఆ రకంగా ప్రభుపాదులు వారు ప్రచారం చేశారు. అటువంటి దివ్యమైనటువంటి వ్యక్తి యొక్క అడుగుజాడల్లో మనం ఎప్పుడైతే నడుస్తామో, అటువంటి వ్యక్తి యొక్క సందేశాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, ఆచరించడానికి సంశయం ఏం లేదు. అటువంటి పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి సందేశంలో ఏ రకమైనటువంటి కల్ముషం ఉండదన్నమాట. కానీ ఈరోజు ప్రపంచమంతా కూడా కలియుగంలో కల్తీకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారన్నమాట. ఆధ్యాత్మిక చింతనలో కూడా ఏదన్నా అది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది, అది ఇది అంటే అరే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏమీ ఏం జరగవునైనా నీ నడవడికలో మార్పు రానంత వరకు నీకేమీ మంచి జరగదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మనం మంచి చేస్తే మంచి ఫలితం ఉంది, చెడు చేస్తే చెడు ఫలితం ఉంది, అది ఎవరికైనా కానీ. మామిడి విత్తనం వేస్తే ఏం చెట్టు వస్తుంది? ఇక్కడ తిరుపతిలో సపోటు చెట్టు, మామిడి చెట్టే వస్తుంది. సో ఎక్కడైనా కానీ మనం మంచి పని చేస్తే దాని ఫలితం ఆనందం వస్తుంది, చెడు పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది. మరి మంచి చెడులు ఎక్కడి నుంచి ఎట్ట చేస్తాం? మన యొక్క మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మంచి చేస్తాం, మనసు కాలుష్యంగా ఉన్నప్పుడు చెడు చేస్తాం. మరి మనసు పవిత్రంగా ఉండాలా అంటే దానికి తగ్గ ఆహార విహార అన్నీ కూడా, నిద్ర అన్నీ కూడా శాస్త్రంలో చెప్పినట్టుగా మనం చేయాలా, శాస్త్రంలో చెప్పినట్టుగా చేయాలి. సో అందుకని నేను ఇందాక చెప్పాను, స్కూటర్లో పెట్రోల్ వేయాలంటే పెట్రోల్ వేయాలి, కృష్ణాయిల్ పోస్తే పోతుంది వెహికల్. సో మనం దీంట్లో ఈ అంతరంలో భగవంతుడు ఏమేయమన్నారు అంటే, పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు, అది దీంట్లో వేయాలి. మనం మాంసం కుక్క పిల్లి ఎలుక ఇవన్నీ కానీ వేసామనుకోండి, ఇంకా దానికి తగ్గట్టు బుద్ధులు ఉంటాయన్నమాట. మనం ఎవరిని కాట్లాడదామా, కొరుకుదామా, పీకుదామా అన్నట్టుగానే ఉంటుంది మనుషులంతా. అందుకనే చూడండి, ఈరోజు ఈ వ్యసనాలు పెరిగే కొంది సమాజంలో అశాంతి పెరుగుతూ ఉంది, అశాంతి పెరుగుతూ ఉంది. సో అందువల్ల మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా సనాతన ధర్మానికి అనుగుణంగా, భగవద్గీతకు అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా నాలుగు నియమాలు మనం పాటిస్తూ, మరి పాటించడానికి నిగ్రహశక్తి కావాలా, నిగ్రహశక్తి కావాలా. అందుకని ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తి తన మనసు ఏం చెప్తే చేస్తాడు, ఇంద్రియాలు ఏం చెప్తే చేస్తారు. అందుకనే ఏమన్నారు, గోస్వామి అంటే ఇంద్రియాలను నిగ్రహించిన వాడు స్వామి. మన వాళ్ళు ఎప్పుడైనా ఎవరైనా స్వామీజీ అంటే
ఇంకా కాదండి పిలవలేదు పిలవద్దు. మంచి మంచి స్వామి అనగానే థ్రిల్ అయిపోతా ఉన్నాడు. కానీ అసలు దానికి అర్హత ఉందా? మనకు ఇంద్రియాలను ఎప్పుడైతే నిగ్రహించగలుగుతామో అప్పుడే గోస్వామి అవగలం. ప్రస్తుతానికి గోదాస, గోదాస. సో ఆ ఇంద్రియాలను నిగ్రహించాలా అంటే మనం దానికి మంత్ర మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. ఆచార్యులు చెప్పినట్టుగా ఈవెన్ శంకరాచార్య చెప్తున్నారు, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం, తస్య నామాని అని ఒకటే నామం, ఆయన యొక్క నామమే. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే కర్మం మనం చేయాల్సింది ఆ దేవదేవుని యొక్క సేవ మాత్రమే. ఎప్పుడైతే ఆ రకంగా మనమని మనం కైంకర్యం చేసుకుంటామో అప్పుడు పవిత్రత. మనసు చెప్పిన మాటల్ని కాదనమాట మనం వినాల్సింది. అందుకనే ఏం చెప్తున్నారు గురు సాధు శాస్త్ర, దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మలచుకోవాలా. ఒకసారి పూర్వానికి ఒక గురువు శిష్యులు ఇద్దరు కూడా తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారండి. పోయిపోయి ఒక గ్రామానికి ఒక ఊరికి వెళ్ళారు. వెళ్తే గురువు గారు ప్రయాణం చేసి అలసిపోయి ఆకలిగా ఉండి, అరే నాయన ఏమైనా తినడానికి తీసుకురారా అన్నారు. అంటే శిష్యుడు దుకాణానికి వెళ్ళారు. ఆ దుకాణానికి వెళ్తే వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయని ఉన్నాయి. ఎంత కేజీ అన్నాడు. అప్పట్లో ఏదో రెండనాలు అన్నాడంట వంకాయలు. మరి బెండకాయలు అన్నాడు, రెండనాలు అన్నాడు. పక్కన పెద్ద బస్తా నుండి జీడిపప్పు కనిపించిందండి. మరి ఇదెంత కేజీ అన్నాడు. అది కూడా రెండనాలు అన్నాడు. వీడి ఎగిరికి ఎంత వేసాడు, వా వంకాయలు రెండనాలే, జీడిపప్పు రెండనాలే, పరిగెట్టుకుంటూ గురూజీ 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 అన్న. మరి ఏమైపోయిందిరా అన్నాడు. ఈ ఊరు చాలా స్పెషల్ అన్నాడు. ఏంట్రా నాయన విశేషం అన్నాడు. ఇక్కడ వంకాయ 2 రూపాయలే, జీడిపప్పు 2 రూపాయలే కేజీ అన్నాడు. ఒరే దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలా? వీడెవరో విలువలు తెలియని రాజున్నట్టున్నాడు, అన్నిటికీ సమానంగా ఇది చేశాడు. ఈ ప్రదేశం తక్షణమే వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాలరా అన్నాడు గురువుగారు. మలేవాళ్ళు మీరు పోతే పోలి, జీడిపప్పు తినడానికే నేను ఇక్కడ ఉండిపోతాను. జీడిపప్పు తినడానికే నేను ఇక్కడ ఉండిపోతాను. ఒరే నాయన నీకు చెప్తున్నాను, భవిష్యత్తులో చాలా ప్రమాదము, ఇక్కడ ఎవడో విలువలు తెలియని వాడు రాజున్నట్టున్నాడు, మనం ఇక్కడ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్. ససేమిరా ఒప్పుకోవట్లేదు. గురువుగారు ఏం చేశారు, సరే నాయన నీ ఇష్టం నీ కర్మ నేను వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. వీడి వీడి దగ్గర ఉన్న డబ్బు అంతటితో జీడిపప్పు కొన్నాడు, ఒక మంచి హౌస్ రెంట్కి తీసుకున్నాడు. ఏం లేదు, సాంబార్ జీడిపప్పుతోనే, రసం జీడిపప్పుతోనే, పప్పుకూర జీడిపప్పుతోనే, మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా నేను జీడిపప్పులు వేస్తాను తాగేవారు. తిని 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 మంచి ఖాయం పెంచాడు. ఒకరోజు రాజ్యంలో ఒక పరమ గజదొంగను ఒకరిని పట్టుకున్నారు. వాడు చెయ్యని పాపం లేదు. వాడిని పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్తే వీడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పి రాజుగారు చెప్పాడు, ఏ అన్ని చేసి చెప్పాల్సిన అవసరం లేదు, వాడిని ఉరేసేయండి. వాడిని ఉరేయడానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఉరికంభంకి తీసుకెళ్లే దారిలో వాడు తప్పించుకెళ్ళిపోయాడు. గజదొంగ మొదలే గజదొంగ వాడు వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ సైనికులు మళ్ళా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా రాజా మీరేమో ఉరేసేయమన్నారు, వాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు రాజుగారు అన్నారు, బాబా బాబా ఇప్పుడు ఎట్రా, ఎవరికో ఒకరికి వేసేయాలి కదా, నేను చెప్పేశాను కదా ఆ టైంలో మీరు ఉరేసేయాలని చెప్పి అన్నాడు. రాజా మరి ఎవరికి ఏమని, వీళ్ళకి టెన్షన్, వీళ్ళకి ఏమన్నా ఒకరిని ఒకటి వేసేసుకోమంటాడు ఏముందో అని ఎవరికేయాలి. ఒరే ఒక పని చేయండి రా, ఉనితాడు ఎవరి మెడ కరెక్ట్గా సరిపోద్దు వాడికి వేసేయండి అన్నారు. సో ఈ సైనికులు ఏం చేశారు, ఊరంతా ఉరితాడు అందరి మెడ వేసుకుని టెస్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ఉరితాడు వేసినప్పుడు మళ్ళా ఇట బిగించే ఆ స్ట్రెయిన్ ఉండకూడదు, ఏం కానీ కరెక్ట్గా సరిపోయేలా లాగేసేయాలి అంత ఫినిష్. కష్టం లేని ఉరి. సో వీళ్ళందరూ టెస్ట్ చేసుకుంటూ పోతా ఉంటే వీడు బిజీగా ఉన్నాడు. జీడిపప్పు రెండు చేతులతో తింటున్నాడు, ఒక చేయకూడదు కదా. అని వీళ్ళు వచ్చి వాడి మెడలో వేశారు. కరెక్ట్గా కొంచెం గ్యాప్, చీకురుపుల గ్యాప్ కూడా లేదనమాట, కరెక్ట్గా సరిపోయింది. సరిపోతే ఏడు ఈడ్చుకొని పోతున్నాను. ఒరే అసలు ఏంట్రా నన్ను జీడిపప్పు తిన్నేంట్రా, ఏంట్రా లేకపోతున్నాను నన్ను అన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, రాజుగారు చెప్పారు, ఎవడు గజదొంగ తప్పించుకున్నాడు, ఎవడు మెడకి ఉరితాటాడు సరిపోతే వాడికి వేసేయమన్నారు. ఊరు దేవుడు గురువుగారు అప్పుడే చెప్పారు, ఒరే
ఈ రాజు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, వెళ్ళిపోతామని ఆయన మాట వినలేదు నేను, వాడెవడో దొంగ తప్పించుకోవడం ఏంటి, ఎవడు మెల్ల ఉరితాడు పడితే వాడికి ఏ చేయమనడం ఏంటి అని చెప్పి వీడు పెద్దగా ఎడుస్తూ గురూజీ అన్నారు సార్.
అప్పుడు గురువు గారు ప్రత్యక్షమయ్యారు, ఏంట్రా శిష్య అన్నారు. అయ్యా
మహాప్రభు, మీరు చెప్తే మీ మాటలు ఆ క్షణాన వినలేదు, వాడెవడో దొంగ తప్పించుకున్నాడంట, ఆ రాజు పిచ్చోడు ఎవడు మెడక ఉరుతాడు సరిపోతే వాడికి ఏమన్నారంట, నన్ను పశువులాగా ఈడ్చుకుపోతున్నారయ్యా, నన్ను కాపాడండి అయ్యా మహాప్రభు అని
గురుగారు అన్నారు. ఒరే ఆ రోజు చెప్తే నేను వినలేదు, మరి నేనేం చేయమంటాను అయ్యా, జీవితంలో మీ మాట జవదాటం, దయచేసి నన్ను కాపాడండి మహాప్రభు అన్నారు. సరేరా ఖచ్చితంగా నా మాట వింటావా అని వింటానన్నారు. తర్వాత గురువుగారు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సాధువుని చూడగానే రాజుగారు, ఏం సాధు విరాళం ఏమైనా కావాలా అన్నాడు. లేదే ఇవ్వడానికి వచ్చాను. ఏమి ఇస్తావన్నాడు. చాలా విలువైనటువంటి సందేశం ఒకటి నాకు తెలిసింది, రహస్యం, అది చెప్పడానికి మీకు వచ్చాను, మీరు ప్రథమ పౌరులు కాబట్టి మీకు చెప్పడానికి వచ్చాను. ఏంటని చెప్పాను, అదే అందరైనా కూడా అందరింటికి ఇంక విశేషమే ఉందా, అందరైనా కూడా ఏంటి చెప్పు అన్నాడు. చెవుల చెప్తానన్నా.
చెవుల మెల్లిగా వచ్చి, ఇప్పుడే నాకు అందిన వార్త, స్వర్గంలో ఇంద్ర పదవి ఖాళీగా ఉంది, ఈ క్షణంలో ఎప్పుడైతే చస్తాడో, ఎవడైతే చస్తాడో వాడు హిందువుడు అయిపోతాడు అని.
రాజుగారు తన ఆసనం మీద నుంచి ఎగిరి గంతేసిన, రాయ్ మంత్రి, నా రాజ్యంలో నాకన్నా ముందు ఎవడు చావడానికి లేదు అని చెప్పి అందరూ ఆగండి, అసలు విశేషం ఏంటి అని చెప్పి మంత్రి అడుగుతుంటే, ఎవరిని ఆపద్దు నన్ను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఆ ఉరికమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఈ శిష్యుడు మెల్ల ఉన్న తాడు తీసేసి రాజుగారు మెల్ల వేసేస్తా, ఏసేంట్రా ఉరి అన్నాడు. సో ఏదైనా కానీ శాస్త్రంలో ఇచ్చినటువంటిది, నేను ఇందాక మధ్యాహ్నం యాక్చువల్గా ధ్రువ మహారాజు యొక్క చరిత్ర జరుగుతూ చదువుతూ ఉన్నానన్నమాట. దాంట్లో భాగవతంలో ఏం వివరిస్తూ ఉన్నారంటే, నారదముని సూచనలు ఇస్తారు ధ్రువ మహారాజుకి, ఆ సూచనలు తూచా తప్పకుండా ఖచ్చితంగా ధ్రువ మహారాజు పాటిస్తూ ఆ భగవంతుణ్ణి దర్శించడానికి తపస్సును ఆచరిస్తారు. అక్కడ ప్రభుపాదులు వారు ఏం వివరిస్తూ ఉన్నారు అంటే, ఎవరైనా కానీ ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించాలా అంటే ఒక పవిత్ర భక్తుని యొక్క సందేశాన్ని ఏ రకమైనటువంటి సంశయము లేకుండా ఆచరించడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో వాడు ఒక్కడు మాత్రమే ఈ మార్గంలో విజయాన్ని సాధిస్తాడు. సో ప్రభుపాదుల వారు ప్యూరెస్ట్, ఆయన భగవంతుని యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి ఆయన వచ్చారన్నమాట. సో ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మనం హృదయంలోకి తీసుకొని ఆయన చెప్పినటువంటి నియమ నిబంధనలను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించి విజయాన్ని మనం పొందగలం. సో అందువల్ల దీంట్లో సంశయం, ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి సందేశం మనం ప్రభుపాదుల వారు ఆయన స్వయంగా కోరుకున్నారు, నా పుస్తకాన్ని బాగా చదవండి అన్నారు. ఎందుకని అంటే ఈ యొక్క ప్రపంచం మాయ ఎంత తీవ్రమైంది అంటే మనం ఒక్కొక్కసారి అసలు ఎందుకు వచ్చామో మర్చిపోతాం అన్నమాట. ఎందుకు వచ్చామో మర్చిపోతాం. ఎప్పుడైతే ఆ ప్రభుపాదుల వారి పుస్తకాలు చదువుతామో తప్పిపోయిన వాళ్ళ మళ్ళా ట్రాక్లో పడుతూ ఉంటాం, అది రిమైండర్ అనమాట. అందుకోసం ప్రతినిత్యం కూడా మనం ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవాలా, శ్రవణం చేయాలా, నామం చేయాలా, సేవలు చేయాలా. ఇవన్నీ చేయడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని మనం సాధించగలం. సో ఈ భౌతిక ప్రపంచంలో ఏంటి అంటే మనల్ని ఇంద్రియాల పట్ల ప్రేరేపించేటట్టుగానే వాతావరణం అంతా కూడా నిండి ఉందన్నమాట. 24 గంటలు ఎవడి ఆలోచన వారిది, ప్రతి ఒక్కడు కూడా ప్రపంచం యొక్క శ్రేయస్సు ఎవడూ కోరుకోవట్లేదు. గవర్నమెంట్ ఖజానా ఎట్లా నింపుకోవాలా, ఏ వ్యాపారం చేస్తే బాగా ఖజానా నిండుతుంది, ఆలోచన దేనికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది వాళ్ళది, షాపులు పెంచాలి, వీధికి 2 కాదు 4 వీధికి 4 అర్థమైందా. సో అది చేస్తే దాని పర్యవసానం ఎట్లుంటుంది ఎవరు ఆలోచించట్లేదు, పర్యవసానం ఎట్లుంటుంది ఎవరు ఆలోచించట్లేదు. కానీ కేవలం భక్తులు మాత్రమే మన శ్రేయస్సును కోరుతూ ఉన్నారు, భగవంతుడు మాత్రమే మన శ్రేయస్సును కోరుతున్నాడు. అందువల్ల ఈ శ్లోకంలో ఆయన చెప్తూ ఉన్నారు, ఆహారము నిద్ర విహారము కర్మలు అవన్నీ కూడా నియమితంగా ఎవడైతే ఉంటాడో, నియమితంగా ఎవడైతే ఉంటాడో వాడు యోగమునందు, యోగము ద్వారా భౌతిక క్లేశాలను జయించగలడు. సో అందుకని మనం ఎవరిని సంప్రదించాలా అంటే సాధువుల్ని, భగవంతుని యొక్క సందేశం. ఈ సందేశం ఎవరిచ్చారు? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, భగవంతుడు స్వయంగా ఇచ్చాడు సందేశం. ఒక పనికి మాలినాడు ఇంకో పనికి మాలినాడు సలహా అడగడం కాదనమాట. నేను అందుకే చెప్తా ఉంటాను, ఎవరికైనా దుఃఖాలుంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నాకు చాలా బాధలు ఉన్నాయిరా, వాడంటారు నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు ప్రసాద్, వాడి దగ్గరికి పోతే మన బాధలన్నీ తీరిపోతాయండి. ఎవటిరా ప్రసాద్ అంటే ప్రభుత్వ సారాయి దుకాణం. ఆడపోతే బాధలు పోయేది కాదు, నాశనం అయిపోతారు. సో నాశనం అయిపోతారు. సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు నిజంగా మన శ్రేయోభిలాషి కాబట్టి ఆహారము నిద్ర విహారము నియమితంగా ఉండాలా అంటున్నారు. సో మనం చూసే ఎంటర్టైన్మెంట్లు అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా విపరీతంగా విచ్చలవిడి జీవితాన్ని గడిపి నువ్వు నాశనమైపోయి తగలబడిపోమని చెప్పి ప్రేరేపించేటువంటి వాతావరణం మధ్యలో మనం కూర్చొని ఉన్నాము. సో నిజంగా మన శ్రేయోభిలాషులు ఎవరు అంటే ఆచార్యులు, భగవంతుడు. వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం ఎప్పుడైతే మనం ఆచరించడానికి మొదలు తీసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ప్రభుపాదులు వారు ఇంకొక దాంట్లో ఏం చెప్తున్నారంటే, మనం ఎప్పుడు విన్నవాళ్ళం అవుతామంటే ఎప్పుడు ఆచరిస్తే అప్పుడు విన్నవాళ్ళం అవుతాం అంట. ఇవన్నీ రోజు వినేటివే, కానీ ఏ రోజైతే మనం ఆచరిస్తామో అప్పుడు నిజంగా విన్నవాళ్ళం అవుతాం, లేకపోతే ఇక్కడ వింటున్నాం ఇక్కడ వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఉపయోగం లేదు. సో అందువల్ల మనం ఎప్పుడైతే ఇవి ఆచరించడానికి మనం ప్రయత్నిస్తామో, సో ఆ భగవంతుని యొక్క లీలలను చర్చించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, శ్రవణం చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, భగవంతుని యొక్క లీలలు ఎంతో మాధుర్యంతో నిండినటువంటివి, ఎంతో మాధుర్యంతో నిండినటువంటి కృష్ణ లీలలు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తక్కువ తొక్వాదేహం పునర్జన్మ నైతి మాం ఏతి సోర్జున. ఎవరైతే నా దివ్యమైనటువంటి జన్మ కర్మల గురించి తెలుసుకుంటారో పునర్జన్మ నైతి, వాళ్ళకి పునర్జన్మ లేదు అని. ఒకసారి కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళాడంట. ఆ వెన్న ఉండేటువంటి కుండ తీసుకొని ఇంకా చెయ్యి లోపల పెట్టి తినడానికి పోయే లోపల ఒక గోపికి వచ్చి గట్టిగా చెవు పట్టుకునిందండి. ఇన్ని రోజులు చిక్కకుండా తిరిగావు, ఈరోజు దొరికావు, ఏం చేస్తున్నావు? అప్పుడు కృష్ణుడు అమాయకంగా ముఖం పెట్టి నా దూడ ఒకటి తప్పిపోయింది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను, ఈ కుండలో ఏమైనా దాంకొని ఉందేమో అని చూస్తా ఉన్నాను. ఎప్పుడైతే ఆన్సర్ ఆ గోపికి అయింది అని చేయగలుగుతుంది, బాయ్ హరే కృష్ణ, కృష్ణుడు పారిపోయాడు. ఆయనలో ఎంత చమత్కారం. ఇంకోసారి కృష్ణుడు ఆ యొక్క గోపిక తన బిడ్డను పాలిచ్చి నిద్రపోనిచ్చి వంటగదిలో వంట చేసుకునేదానికి పోయిందండి. మరి వంటగదిలో యజమానురాలు ఉంటే దొంగతనం ఎట చేసేదానికి అవుతుంది చెప్పండి. అందుకని కృష్ణుడు ఏం చేశాడంటే ఆమెను వంటగదిలో నుంచి తరిమేయాలి, ఏం చేయాలని ఆలోచించాడు. వాడు చిన్నపిల్లవాడు అక్కడ పనుకొని ఉన్నాడు అనమాట. పనుకోనంటే కృష్ణుడు మెల్లిగా పోయాడు, మెల్లిగి పోయి వాడు నిద్రపోతుండే వాడి దగ్గరికి వాడి తొడ మీద చేయిబెట్టి గట్టిగా తొడమెల్లం పెట్టాడు అనమాట. వాడు కెవ్వని ఏడుస్తూ ఉంటే ఒక రుమాలు తీసుకొని మూతికి మీసంలాగా పెట్టుకొని వాడి ముఖం దగ్గరికి వెళ్ళి కృష్ణుడు నడిచాడు. వాడు దుఃఖపెట్టి ఏడుస్తున్నాడు, కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆమె అరే ఇప్పుడే పాలిచ్చి నిద్రలోకి పోల్చాను, నా పిల్లవాడికి ఏమైంది అని పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడు కృష్ణుడు మెల్లిగా లోపలికి వెళ్ళాడు, బలరాముడు వెళ్ళాడు, గోపబాలు వెళ్ళారు, నలుగురు మీద ముగ్గురు, ముగ్గురు మీద ఇద్దరు, చివరిగా కృష్ణుడు పైకి ఎక్కాడనమాట. ఎక్కి ఒట్టికి రంధ్రం కొట్టి దోసెట పెట్టి తాగుతూ ఉన్నాడు. ఆ దోసెట్లో నుంచి కారుతూ ఉందంట, కింద గోపబాలు తాగుతున్నారు, వాళ్ళ దోసెట్లో నుంచి కారుతూ ఉంటే కోతులు తాగుతూ ఉన్నాయి మాధుర్యంగా. నా పిల్లవాడికి ఈ రకంగా భయపెట్టాడు, తొడ కందిపోయింది అంటే ఆ నల్లని వాడే చేస్తుండే, ఏ కృష్ణయ్య ఎక్కడ నువ్వు అని చెప్పి పరిగెత్తుకుంటే కిటికీలో నుంచి దూకి చెంగు చెంగున వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. కృష్ణుడికి పాపం ఒక సింపుల్ ఫ్రెండు, చాలా పల్సటి వాడు, పిక్ కాదు పల్సంగా ఉండేవాడు, పాపం నాలుగు అడుగులు వెడల్పు అనమాట, చాలా వీక్ ఫెలో.
అందరు దూకేస్తుంటే వాడు కూడా దమ్మం దూకడానికి ప్రయత్నించాడు అనమాట. ఆ కిటికీ మధ్యలో ఇరుక్కుపోయాడు అనమాట. అదెవరు? మధుమంగళ. మధుమంగళ. తర్వాత అందరూ తలుకుంటూ యశోదమ్మ దగ్గరికి వెళ్తే కృష్ణుడు పరిగెట్టుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కొంగుకి మూతి శుభ్రంగా తుడి చేసుకుని ఆ గోపికలందరూ వచ్చి, ఏమా మీ ఇంట్లో ఏం తినడానికి లేదా? మళ్ళీ అనంత మహారాజు రాణి అది ఇది అంటారే, మా ఇళ్ల మీద తరుగుతావే కృష్ణుణ్ణి. వెన్న మీగడ అంత బొక్కి వచ్చాడు, తిని వచ్చాడు. అప్పుడు కృష్ణుడు యశోదమ్మని అడుగుతాము, ఏనా నాన్న తిన్నావా వాళ్ళ ఇంట్లో? మయ్యా మైనహి కాయా, నేను తినలేదు. వాళ్ళకేమి నిపిస్తుంది అంటే, మయ్యా మైనేహి కాయా, నేనే తిన్నాను. ఏంటి గోపికలు చూడు చూడు వాడు నోరుతోనే చెప్తున్నాడు, నేనే తిన్నాను అని చెప్తున్నాడు. ఏమే నా చెవులేమన్నా చెవుడు వచ్చిందా? వాడు నేను అమ్మా నేను తినలేదు అని చెప్తే అయినా వాడి ముఖం చూస్తే ముద్దు పెట్టుకోవాలని పోనిచ్చి కొండములు చెప్తారా? నేను ఇంకొక్కసారి చెప్పు అంటే, ఇంకొక్కసారి చెప్పు అన్నప్పుడు మయ్యా మైనహి కాయా. అప్పుడు యశోదం ఎప్పుడైతే ముఖం అటు చెప్తుంది, మయా మైనేహి కాయా అంటే అక్కడ వర్డ్ కొంచెం మైనేహి అని వాళ్ళకి వినిపిస్తుంది, మైనహి అని యశోదమ్మకి వినిపిస్తుంది. చమత్కారం భగవంతుడు. తర్వాత ఇంకొక గోపిక ఉపనందుని భార్య. ఉపనందుని భార్య ఈసారి ఎప్పుడు వచ్చినా కానీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని రావాలి, లేకపోతే మిమ్మల్ని నేను నమ్మను అని చెప్పి. అప్పుడు ఉపనందుని భార్య ఏదో ఒక రకంగా వలేసి కృష్ణుని పట్టేసి వాడిని గోనుసంచిలో కృష్ణుని కట్టేసి, ఈరోజు నీ కథ తేలుస్తాను అని చెప్పి యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఆ గోనుసంచి ఇప్పి, అప్పుడు చూడమ్మా రెడ్ హ్యాండెడ్గా పట్టుకురమ్మన్నావు కదా తీసుకొచ్చాను అని చెప్పి అంటే, అప్పుడు అక్కడ ఆ గోనుసంచిలో ఉన్నది ఉపనందుని కుమారుడు అనమాట. అంటే ఈమె కుమారుణ్ణి పట్టుకుని వచ్చాడు, కృష్ణుడు కాదు. అప్పుడు యశోదమ్మ పెద్దగా నవ్వుతూ ఉందనమాట, ఏంటి మీ పిల్లవాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకురమ్మను, ఈరోజు పట్టుకొస్తే నవ్వుతావా అంత హేళన? అప్పుడు నీ కుమారుణ్ణి నేను దండించాలా నా కుమారుణ్ణి దండించాలా అని యశోదమ్మ అడిగితే ఆమె చూసుకునేసరికి వాళ్ళ కుమారుడు అమ్మా అంటున్నాడు. ఒరే నువ్వెక్కడి నుంచి వచ్చావురా అని చెప్పి మళ్ళా మూత కప్పేసి ఆమెను పోతూ ఉంది కృష్ణుడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ సంచిలో నుంచి కృష్ణుడు ఈ పొట్ట మీద గీకాడు అనమాట, గీరుతూ ఉన్నాడు. మళ్ళా వీడికి ఏమైనా ఊపిరాడలేదేమో తీసేద్దామని చెప్పి తీస్తే మళ్ళా కృష్ణుడు అన్నాడు. అంటే మళ్ళా నువ్వెక్కడి నుంచి వచ్చావు? అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, చూడు ఈరోజు నన్ను పట్టుకున్నావు నీ కుమారుల్లా కనిపించాను, రేపు కానీ పట్టుకున్నావు అనుకో మీ ఆయనలా కనిపిస్తాను. రేపు కానీ పట్టుకున్నావు అనుకో మీ ఆయనలా కనిపిస్తాను అన్నాను. సో భగవంతుడి యొక్క లీలలు ఎంతో మధురమైనటువంటి, ఎంతో మధురమైనటువంటి. ఇంకో కథ ఒకటి ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను, అది కూడా చెప్తాను, చాలా తమాషగా ఉంటుంది. ఒకరోజు అదే రకంగా కృష్ణుని పట్టుకోవాలని చెప్పి ఆ గోపికలందరూ ఏం ప్లాన్ చేశారంటే, ఆ ఇంట్లో తలుపుకి గంటలు కట్టారు, చెక్క రోలుకి గంటలు కట్టారు, ఉట్టికి గంటలు కట్టారు, అంటే గంట మోగితే వచ్చి కృష్ణుని పట్టేసుకోవచ్చు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు వచ్చి త్రిభంగి రూపంలో వంకరగా నిలబడుకొని ఆ గంటల్ని చూసి ఏమంటున్నాడంటే, పిచ్చి గోపికల్లారా, నేను అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, శాస్త్రాలు ఏం చెప్తాయంటే నా అనుజ్ఞ లేకపోతే గడ్డిపోచ కూడా కదలదంటే అటువంటిది ఈ గంటలు మోగుతాయా, గంటల్లారా మోగద్దు అన్నారు. తలుపు తీస్తారు, గంటలు మోగలేదు. లోపలికి వెళ్ళి ఆ చక్రాలు తీసుకొచ్చి పైకి ఎక్కడానికి పెట్టుకున్నారు, గంటలు మోగలేదు. ఆ ఉట్టి లోపల నుంచి దించి తింటూ ఉన్నారు, గంటలు మోగలేదు. కృష్ణుడు ఏం చేస్తున్నాడు, అవన్నీ వెన్న మిగడ అన్ని తీసి అందరికి తినిపిస్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా ఏం చెప్తారు అంటే, చాలామంది నారాయణ తత్వం నారాయణ తత్వం నారాయణ తత్వం, మరి మీరెందుకు కృష్ణ 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 అని చెప్పే కృష్ణుని ఎక్కువ పూజిస్తారని. సో మనం శాస్త్ర ప్రకారంగా వైకుంఠాల్లోకి పరమోత్కృష్టమైనటువంటి వైకుంఠం గోలోక బృందావనం అని చెప్పి చెప్తాం. వైకుంఠాలన్నిట్లో కూడా భగవంతుడు దేవదేవుళ్లాగా ఉంటాడు, మిగిలిన భక్తులందరూ కూడా ఆయన దాసులుగా ఐశ్వర్య భావనతో సేవలు చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి వైకుంఠంలో కూడా భగవంతుడు సేవలు తీసుకునేదానికి ఉన్నారు, కానీ గోలోక బృందావనంలో మాత్రం సేవలు చేయడానికి భగవంతుడు ఉన్నాడు.
భక్తులకు అక్కడ సేవ చేయడానికి ఆయన ఉన్నారు. అందుకని అది చాలా పరమోత్కృష్టమైనటువంటిది. అందుకనే వైకుంఠం పోవడానికి కూడా సులభం, కానీ గోలోకానికి పోవాలా అంటే చాలా కష్టం. ఎందువల్ల అంటే భగవంతుడి దగ్గర నుంచి సేవ తీసుకోవాలా అంటే సామాన్యమైనటువంటి విశేషం కాదు అది. అంత గొప్ప అర్హత మనం పొందాలా భగవంతుడి దగ్గర సేవ తీసుకోవాలా అని చెప్పా అంటే గోలోక బృందావనంకి వెళ్ళడం అందుకనే అంత కష్టం. ఎందువల్లంటే ఒక్కసారి గోలోక బృందావనంలోకి మనం ఎంటర్ అయ్యామో అంటే అక్కడ మనం భగవంతుని సేవించడం అది అక్కడ అసలు ఉండనే ఉండదు, భగవంతుడు మనల్ని సేవిస్తూ ఉంటాడు. సో ఇక్కడ కూడా ఆ ఉట్టిలో నుంచి వెన్న మీగడనంతా తీసుకొని వీళ్ళకి తినిపిస్తూ ఉన్నాడు, వీళ్ళకి తినిపిస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు, అరే కృష్ణుడు మనకు తినిపిస్తున్నాడు, ఆయన తినలేదు అని భక్తి పారవసరంలో ఆ వెన్న తీసి, కృష్ణయ్య నువ్వు తినట్లేదు మాకే తినిపిస్తున్నావు నువ్వు తిను అని చెప్పి చేతుల నుంచి నోట్లో భూమి దొరికాడు అనమాట. ఎప్పుడైతే నోట్లో పెట్టారు అన్ని గంటలు గలగలగలగలగలగల మోగే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఏ గంటలారా మోగద్దంటే ఎందుకు మోగుతున్నారు? స్వామి మీకు నైవేద్యం జరిగేటప్పుడు ఎట్లా మోక్కుండా ఉంటాము, మీకు నైవేద్యం జరిగేటప్పుడు ఎట్లా మోక్కుండా ఉంటాము. సో ఈ రకంగా ఆ బృందావనంలో అంతా కూడా భగవంతుడు ఆ భక్తుల్ని సేవించాలని. యశోదమ్మ అడుగుతూ ఉంది, అరే పిల్లలు కోతుల్ని చూస్తే పరిగెత్తి పారిపోతారా, వాటి మధ్యలో కూర్చొని కన్నయ్య వెన్న మీగడ వాటికి తినిపిస్తూ ఉన్నావే అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడంట, మా నేను రామావతారంలో వచ్చినప్పుడు సీతను వెతకడానికి వెళ్ళినప్పుడు ఈ వానరాలన్నీ సేవ చేయడానికి నాతో వచ్చాయి. అరణ్యాల్లో వెళ్ళినప్పుడు ఆకులు అలములు తిన్నాయి, ఎడారుల్లో వెళ్ళినప్పుడు తాగడానికి నీరు కూడా దొరకలేదు, కానీ నా సేవను వదిలిపెట్టలేదు. అందుకని ఈరోజు నా స్వహస్తాలతో వెన్నా మీగడ ఈ కోతులకు తినిపిస్తూ ఉన్నానన్నారు. యుగం మారింది కానీ భగవంతుడు ఆ సేవ మరవలేదన్నమాట. సో అందుకనే భగవంతుడికి మనం కొంచెం సేవ చేసినా కానీ దాని ప్రతిఫలం అనంతంగా ఉంటుంది. అది అర్థం కాదు మనకు, భగవంతుడు ఆ సేవను మరవలేడన్నమాట, ఆయన స్వహస్తాలతో తినిపిస్తూ ఉన్నాడు. సో మనం ఆ భగవంతుని యొక్క దివ్య లీలలను చర్చించుకుంటూ, ఎప్పుడైతే ఆ భగవంతుని యొక్క దివ్య లీలలు మనం చర్చిస్తామో మన హృదయం పవిత్రమవుతుంది, భగవంతుని యొక్క దివ్య నామాన్ని జపిస్తామో మన యొక్క హృదయం పవిత్రమవుతుంది. మనం సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కానీ ఈ పరివర్తన మనలో కలగట్లేదు అంటే ఎక్కడో పొరపాటు చేస్తున్నామన్నటువంటి సత్యాన్ని మనం గుర్తించాలా. ముఖ్యమైనటువంటి పొరపాటు ఏమిటి అంటే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నామం చేసినా మాయే చేయకపోయినా మాయే అంటే, ఇదేంటి ప్రభు సిద్ధాంతం మార్చేస్తున్నారా అని చెప్పి మీరు అనొచ్చు. చేస్తే మాయేంటి అంటే 16 మాలలు తిప్పి మూట చాలా సిస్టమేటిక్గా చుడతాం మనం అనమాట, చుట్టి అక్కడ పెట్టామంటే ఇంకా ఆ రోజంతా రాబోట్ లాగా నడుస్తుంటాం అనమాట. అంటే 16 మాలు చేస్తాం, నీ కడుపుకి నువ్వు తింటే దేనిక పేపర్లో హెడ్లైన్స్ వేయించుకోవాలంటే ఏంటి, అది నేను ఫుల్ మీల్స్ తిన్నాను పేపర్లో హెడ్లైన్స్ వేసుకోండి అంటే పగటి పిచ్చా రాత్రి పిచ్చా అని అడుగుతాడు. సో మన ఆత్మను ఉద్ధరించుకునేందుకు మనం చెప్పం చేశాం, దానికి ఎందుకు అహంకారం, సేవ చేశాం దాంట్లో అహంకారం వచ్చేస్తుంది. సో బేసిక్గా మన భక్తి అన్నటువంటిది చంపుకునేది మనలో మనం చేసేటువంటి సేవ ద్వారా ఆ భౌతికమైనటువంటి భావన అహంకారం అనేటువంటిది రావడం వల్లే మన భక్తిని మనం చంపుకుంటాం అన్నమాట. ఈ అహంకారం ఎటువంటిది అంటే, ఈవెన్ చాలా సన్నిహితంగా ఉండే వాళ్ళలో కూడా ఒక్కొక్కసారి అహంకారం వస్తుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఒకసారి భగవంతునికి లెక్చర్ ఇస్తుందంట, ఏమనంటే, స్వామి సృష్టికి అంత కారకుడవు నీవే అంటారు కానీ అసలు నిజంగా నడిపించేది నేను, ధనం అనేదే లేకపోతే ఈ జగత్తు ఈ సృష్టి అసలు నడుస్తుందా అని. అప్పుడు స్వామివారు అన్నారంట, అవును దేవి అన్నారంట. ఆమె అంతటితో ఆగలేదు, స్వామి మీకు ప్రాక్టికల్ చూపిస్తాను, ఇంతవరకు థీరీ చెప్పాను రండి నాతోటి అని అన్నాడు. స్వామి సరే దేవి అంటూ బయలుదేరి, ఆమె ఒకరు చస్తే శవం ఎత్తుకొని పోతాం అన్నారంట. శవం ఎత్తుకొని పోతా ఉంటే లక్ష్మీదేవి ఏం చేసింది అంటే ఆమె చెయ్యి చూపించింది అనమాట. మనం కూడా ప్రతి అంగట్లో ప్రతి ఇంట్లో ప్రతి షాప్లో ఏం పెట్టుకుంటాం, లక్ష్మీదేవి చెయ్యి, బంగారు నాణేలు పడాలి, ఆ ఫోటో మెయిన్ బంగారు నాణేలు, వేరే ఏం కాదు బంగారు, ఆ ఫోటో కావాలి మనకు, నారాయణుడు వద్దు. కానీ ప్రభుపాదులు వారు చెప్పారు నారాయణుడు ఉంటే లక్ష్మి ఎక్కడ ఉంటుందని. సో లక్ష్మీదేవి ఆమె చేతుల్లో నుంచి బంగారు నాణేలు కురిపించింది అనమాట. ఎప్పుడైతే కురిపించిందో శవాన్ని ఎత్తుకుపోయే వాళ్ళు కూడా పక్కన వదిలిపెడేశారనమాట, అందరూ పరిగెత్తి నాణేలన్నీ ఎరుకుంటామన్నారు, నేను కూడా ఎరుకుంటాను. అప్పుడు లక్ష్మీదేవి, చూశారా స్వామి నా పవర్ ఏంటో అని భగవంతుడితో. భగవంతుడు నవ్వుతూ, దేవి అందరూ నాణ్య ఎత్తుకున్నారు కానీ మరి శవం ఎత్తుకోలేదే అన్న. అందరూ నాణ్యాలు ఎత్తుకున్నారు మరి శవం ఎత్తుకోలేదే అన్న. ఈయనకి సమాధానం లేక కళ్ళలో నీళ్లు తిరిగి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు నా స్వామి చెప్పారనమాట, నేను ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా ఉండబట్టి వాడిని నాణ్యం ఎత్తుకున్నాడు. నేను ప్రతి జీవి హృదయంలో పరమాత్మగా బయటకు నడిచాను అంటే వాడు శవం అయిపోతాడు, నీ నాణ్యాలు శవమేం లెక్క చేస్తుందన్న. నీ నాణ్యాలు శవమేం లెక్క చేస్తుంది. సో నేనుండబట్టి వాడు నీ నాణ్యాలకు విలువ ఇచ్చాడు. నేనే లేకపోతే నీ నాణ్యాలు నేను ఎవరు లెక్క చేయదు. ఎప్పుడైతే లక్ష్మీదేవి అది నిందో, పాహిమాం నన్ను క్షమించండి అని చెప్పి, అంటే చూడండి అంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి కూడా ఒక్కొక్కసారి ఇటువంటి అజ్ఞానం, అంటే లక్ష్మీదేవి వచ్చిందని కాదు అహంకారం, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఇటువంటి లీలలన్నీ జరిగాయన్నమాట. సో అందువల్ల మనం నామం చేయడం ద్వారా కానీ, సేవలు చేయడం ద్వారా కానీ, శాస్త్రం తెలుసుకోవడం ద్వారా కానీ, ఏ రకమైనటువంటి అహంకారం లేకుండా వినయపూర్వకంగా దాస 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 దాసానుదాస అన్నటువంటి భావనతో మనం భక్తియుక్త సేవలను ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ మార్గంలో పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉండాలి. సో ఆ అహంకారం మనకు విషం లాంటిది. మరి అహంకారం గుణాలకు లోబడి ఉన్నప్పుడే వస్తుంది. ప్రకృతి క్రియమాణాని గుణైకర్మాణి సర్వసం అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మనం ఆ గుణాలకు అతీతులం కావాలా? అతీతులం కావాలా అంటే ఎవరు అతీతులు కాగలరు అని భగవంతుడు చెప్తున్నారు. మాంఛయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమైతిధ్యాయ బ్రహ్మభూయాయ కల్పతే. అనునిత్యం నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవల్లో ఎవరైతే నిమగ్నమవుతారో వాళ్ళు గుణాతీతులై బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభూత స్థితిని చేరుకుంటారు. టెంపుల్లో ఉండే డివోటీస్ అంటే ఒక్కోసారి స్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అది ఉంటుంది. బయట ఉండే డివోటీస్ ఒక 10 రోజులు శ్మశాన వైరాగ్యం, వదలు 10 రోజుల తర్వాత చూద్దాం. సో సింపుల్ ఏంటి అంటే, మనం రన్నింగ్ రేస్ ప్రాక్టీస్ చేసే వ్యక్తి 4 రోజులు బాగా ప్రాక్టీస్ చేశాడు, 4 రోజుల తర్వాత 10 రోజులు గ్యాప్ ఇచ్చాడు, మళ్ళా 11 రోజులు మళ్ళీ ప్రాక్టీస్ పోయాడు, కాళ్ళు వంగవు. ఎందువల్లంటే 10 రోజులు ప్రాక్టీస్ మానేశాడు. మళ్ళా 4 రోజులు చేసిన ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా అది ఇప్పుడేం ఉపయోగపడదు, మళ్ళా మొదటి నుంచి మళ్ళా రన్నింగ్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అదే రకంగా భక్తిలో కూడా ఇది ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ అంటే, కన్సిస్టెన్సీ అన్నటువంటిది అవసరం. స్థిరమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తియుక్త సేవలు అన్నారు. నిశ్చలం స్థిరంగా మనం భక్తియుక్త సేవలు చేయాలి. ఏదో 10 రోజులు చేశాం, తర్వాత మళ్ళా మానేశాం, మళ్ళా జీవితం అంతా ఏమవుతుంది అంటే మళ్ళా మొదటి నుంచి ప్రాక్టీస్, మళ్ళా కొంత దూరం, మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా ప్రాక్టీస్, లైఫ్ అంతా కూడా 10%, మళ్ళా 1% దగ్గర నుంచి మళ్ళా 10%, మళ్ళా 1% అక్కడే అయిపోయింది జీవితం అంతా కూడా, జీవితం అంతా కూడా. సో అందుకని మనం ఏంటి అంటే, ఆ యొక్క స్పీడ్ తగ్గకుండా ఉండాలా అంటే, పెరుగుతూ పోవాలా, పురోభివృద్ధి సాధించాలా అంటే, నిశ్చలమైనటువంటి రోజు పోయే కొంది మాధుర్యం పెరగాలి. మరి మాధుర్యం పెరగాలంటే ఆ రుచి తరగకుండా చూసుకోవాలా? ఎవరైనా కానీ టేస్ట్ బాగాలేకపోతే తినగలరా? తినలేరు. ఏ ఆహారమైనా కానీ రుచిగా ఉంటే అప్పుడు వీలైతే ప్లేట్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది. సో రుచి లేకపోతే వదిలేస్తాం. భక్తిలో కూడా రుచి అన్నటువంటిది మనం కోల్పోకుండా కాపాడుకోవాలా? అందుకని ప్రభుపాదులు వారు చెప్తారు, మనం కూడా ఒక్కోసారి డివోటీస్ అంటారు, ప్రభు వచ్చినప్పుడు భలే ఉండింది ప్రభు, ఇప్పుడు ఏందో కొంచెం తగ్గిపోయింది ఉత్సాహం కొంచెం. ప్రభుపాదులు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఒక ఫ్యామిలీ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను, ఎగ్జిబిషన్లో అన్ని భలే ఉన్నాయి, జెయింట్ వీలు, పీచ్ మిఠాయి, తర్వాత డ్రాగన్స్ రైడు, అన్ని బాగా భలే ఉంది, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఉన్నట్టుండి వాళ్ళ పిల్లలు తప్పించుకోపోయారు. సేమ్ ఎగ్జిబిషన్, పీచ్ మిఠాయి అంత తీయంగా ఉంది, ఏమైనా పడేస్తున్నా పీచ్ మిఠాయి పిల్లకాయలు పోయారు, టెన్షన్. వాళ్ళకి అదే రంగులు రావటం అన్ని కూడా వికారంగా కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ ప్లేస్, మనకు కూడా సేమ్ సంకీర్తన,
సేమ్ నామం, సేమ్ క్లాసు. ఒక్కోసారి క్లాస్ జరుగుతూ ఉంటాయి, ఆడ ఉంటాం. ఏం ప్రభా, ఏం అదే ఇంతకుముందు క్లాస్ జరుగుతుంటే ఫస్ట్ కూర్చోవాలా, వినాలా. అదే వ్యక్తి మళ్ళా మారిపోయింది. మళ్ళా జపం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఉత్సాహం లేదు కీర్తనలో కూడా. ఉత్సాహం లేదు. ఎందువల్లంటే రుచి అనే పిల్లడు పోయాడు, తప్పిపోయాడు. మనకుండే రుచి అనే పిల్లడు తప్పిపోయాడు. ఆ రుచి అనేది పోయేసరికి వాడికి ఎట్లా పిల్లలు తప్పిపోతే ఎగ్జిబిషన్ ఎంత ఎంజాయ్ చేశారు, అది టేస్ట్లెస్ గా తయారైందో ఆ ఎగ్జిబిషన్. అదే రకంగా ఈ భక్తిలో ఆ రుచి అన్నటువంటిది పోతే మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నామం పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, సేవ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, శ్రవణం పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, శాస్త్రం పట్ల, విగ్రహాలు ఏం దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. మరి అరుచిపోవడానికి కారణం ఏంటి? ఏంటి కారణం? వైష్ణవ అపరాధం, వైష్ణవ అపరాధం, నామాపరాధం, ఇవన్నీ కూడా ఆ రుచి కోల్పోయేటట్టు చేస్తుందన. ఫైనల్ గా ఒకరోజు మనకు మిరపకాయ బజ్జి చాలా రుచి అనిపిస్తుంది, గుళ్ళు లేదు కాబట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే గుడి వదిలేశారు, మిరపకాయ బజ్జి లేదు, మిరపకాయ బజ్జి లేకపోతే అసలు జీతం ఉందా, అందుకని వెళ్ళిపోయారు. సో అందువల్ల ఏ నష్టమైనా కానీ భరించొచ్చేమో కానీ భక్తిలో నష్టం, స్పిరిచువల్ సూసైడ్ అన్నారు ప్రభుపాదులు వారు. దాన్ని పూర్ణం సాధించాల. ఎన్నో జన్మలు, ఎన్నో లక్షల మంది ఉన్నారు, అందరూ కృష్ణతత్వంలోకి రాలేదు, కృష్ణ భక్తిలోకి రాలేదు. ఎప్పుడో ఏదో చేసుకున్న సుకృతి వల్ల మనకి ఈరోజు ఈ మహద్భాగ్యం లభించింది. దీన్ని నేను అన్నిట్లో ఫెయిల్ అయ్యాను జీవితంలో, కానీ ఈ భక్తిని పూర్ణత్వాన్ని పొందడంలో మాత్రం నేను ఫెయిల్ కాకూడదు అన్నటువంటి పూర్ణ పట్టుదలతోటి మనం ఈ యొక్క భక్తియుక్త మార్గంలో విజయం సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఎప్పుడు? ఆచార్యులు ఇచ్చింది ఆచరించినప్పుడు మనం ప్రయత్నం సాధించగలం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ నియమాలన్నీ కూడా ఫెమిలియారిటీ, కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే మనకు కొంచెం ఫెమిలియారిటీ వల్ల కేర్లెస్నెస్ డెవలప్ అవుతుంది. అటువంటి కేర్లెస్నెస్ తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా మొదట్లో ఉన్నప్పుడు ఎంత ఉత్సాహంగా, మొదట్లో చూడండి చరణామృతి దగ్గర నుంచి ఇట్లా పడతా ఉందన్నమాట. తర్వాత రోజు రోజులు, సో రోజులు పెరిగే కొంది యాక్చువల్ గా నిజంగా భక్తిలో పురోభివృద్ధి సాధించే వ్యక్తి ఇంకా దాని యొక్క విలువ పెరగాల, ఇంకా దాని యొక్క విలువ పెరగాల, ఇంకా శ్రవణం యొక్క విలువ పెరగాల, ఇంకా నామం యొక్క విలువ పెరగాల, ఇవన్నీ పెరగాల. సో తరిగిపోతూ ఉంది అంటే సంథింగ్ రాంగ్. మనం దాన్ని తెలుసుకొని జాగ్రత్తలు వహించి ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని మనం సాధించాలి. సో తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారు, భగవంతునికి శ్రీకృష్ణునికి అర్పించడం ద్వారా. ఆ టైం అయిపోయిందా? టైం అప్, 5 మినిట్స్, ఓకే. సో అందువల్ల మనం ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్ గా మనం ఈ యొక్క భక్తియుక్త సేవల్లో ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. ఆ భగవత్ ప్రసాదం కూడా ఎంతో మాధుర్యమైంది. రామానుజాచార్య ఆయన యొక్క తిరుపతికి రావడానికి ఒకసారి ఆయన వస్తూ ఒక గ్రామానికి సందేశం పంపిస్తారు, అడ్వాన్స్ పార్టీ ముందెళ్ళి ఏర్పాట్లు చేయాలని చెప్పి. అప్పుడు ఇద్దరు భక్తులు వచ్చి ఒక ధనికుడి దగ్గరికి వెళ్ళి ఆచార్యులు వారు వస్తున్నారని చెప్పి చెప్తారన్నమాట. ఆ భక్తులు ఆ వార్త విని ఎంతో తన్మయత్వంలో ఆయన అప్పుడే వీళ్ళకి సున్నాలు ఏంట్రా, ఇవి చేయంట్రా, అవి చేయంట్రా అని చెప్పి ఏర్పాట్లు చేసుకుంటా ఉంటారనమాట. వీళ్ళు కొంతసేపు కూర్చోనమని వచ్చేస్తారు. అప్పుడు రామాంజులు వారు అడుగుతారు, మిమ్మల్ని బాగా చూసుకున్నాడా అంట. స్వామి, మేమిచ్చిన సందేశం మీరు వస్తారు అని చెప్పి విన్న తక్షణమే మమ్మల్ని మర్చిపోయారు ఆయన అంట. అప్పుడు రామాంజులు వారు అంటారు, మిమ్మల్ని చూసుకోవడం తెలియనటువంటి వ్యక్తి దగ్గరికి నేను వెళ్తే నన్ను ఏం చూసుకుంటాడులే, నేను అక్కడికి వెళ్ళను అంటా. తర్వాత అదే గ్రామంలో ఒక దరిద్రుడు భక్తుడు, అయితే భక్తుడు దరిద్రుడు, డబ్బేమీ లేదు, అతనింటికి వెళ్తానని చెప్పి చెప్పండి అంట. వీళ్ళెళ్ళి అతనింటికి వెళ్ళి మేము వస్తామని చెప్తే ఆ వార్త తెచ్చిన దానికి వీళ్ళకి ఎంతో గౌరవాలు సేవలు అర్పిస్తాడు అతను. ఇది విని రామాంజలి వారు, నా సేవకుని సేవించడం తెలిసిన వారి దగ్గరికి నేను వెళ్తానంట. మరి ఆ ఇంటికి వచ్చేసరికి ఈయన భిక్షాటనకి వెళ్ళాడు. ఆమె ఆయన యొక్క భార్య లక్ష్మీదేవి అని చెప్పి, ఆమె ఎంతో సౌందర్యవతి, గుణవతి. ఆమె గురువుగారు వచ్చారు అని చెప్పి ఎంతో ఆనందంతో ఆయనకు ప్రణమొల్లి శిష్యులందరినీ ఆహ్వానించింది. మరి వంటలోకి గదిలోకి వెళ్తే ఏమీ లేదు అక్కడ, దారిద్రం. మరి ఎట్లా గురువు గారికి ఆతిథ్యం ఇవ్వాలా అని ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటే ఆమెకు ఒకటి గుర్తుకొస్తుంది. ఆ ఊర్లో ఒక ధనికుడు ఉంటాడు, వాడు ఈమె అందానికి మోహితుడై అప్పుడప్పుడు సందేశం పంపించేవాడు. ఏమని అంటే, నీవు నాకు వశమైతే నీవేం కావాలంటే అది ఇస్తాను. అది గుర్తుకొచ్చి, ఇప్పుడు గురువు గారిని సేవించాలంటే నాకు వేరే గత్యంతరం లేదు అని చెప్పి నేరుగా ధనికుడి దగ్గరికి వెళ్తూ, ఈరోజు రాత్రి మీ కోరిక తీరుస్తాను, అయితే మొదట మా గురువు గారిని సేవించడానికి సరుకులు కావాలా, అవన్నీ ఇవ్వండి. వీడు ఇన్ని రోజులు సందేశాలు పంపించి జీరో క్యాండిల్ బల్బ్ అయిపోయాడు. ఇంకా నా కోరిక తీరదు అని చెప్పి డల్గా, ఎప్పుడైతే ఆమె వచ్చి చెప్పిందో 1000 క్యాండిల్ బల్బులాగా వెలిగిపోయి, అవునా, రే కట్టండి రా బండి, నింపండి రా సరుకులు అన్నాడు. బండి నిండుకు పంపించేశారు. ఆ సరుకులన్నీ తెచ్చి పంచభక్ష పరమానాలు వండి స్వామివారికి కైంకర్యం చేసి నైవేద్యం పెట్టి గురువుగారికి వడ్డించింది. శిష్యులందరూ కూడా ఆనందంగా భుజిస్తున్నారు. ఈ లోపల భర్త వచ్చాడు, చూసి ఆశ్చర్యపోయాడు. అరే నా ఇంట్లో ఇంత గొప్ప విందు నా భార్య ఎట్లా వడ్డించగలిగింది? గురువుగారికి ప్రణామం చేసుకున్నారు. నేరుగా వంటగదిలోకి వెళ్ళారు. లక్ష్మీదేవి నిలబడి ఉందన్నమాట. భర్తను ఎప్పుడైతే చూసిందో బోర్న ఏడుస్తూ కాళ్ళ మీద పడిపోయింది. స్వామి, గురువుగారు వస్తే ఏం చేయాలో అర్థం కాక నాకింతకు మించిన గత్యంతరం తెలియక ఆ ధనికుడికి ఇంటికి వెళ్ళి నేను ఆయనకు వశమవుతానని చెప్పి మాట ఇచ్చి సరుకులన్నీ తెచ్చి ఇవ్వండి నైవేద్యం పెట్టి గురువుగారికి వడ్డించాను. ఈ భర్త అంటున్నాడు, అరే ఎంత గొప్ప ఉన్నత హృదయం, ఆ గురువుని సంతృప్తిపరచడానికి ప్రాణంతో సమానమైనటువంటి శీలాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యావు, ఎంత ఉన్నత స్థితికి నువ్వు ఎదిగావని చెప్పి ఆ భార్యను అభినందిస్తూ రామాంజలి వారి దగ్గరికి తీసుకొని వెళ్ళి, నా భార్య ఎంత గొప్పదైపోయింది, శాస్త్రం ఏం చెప్తుంది అంటే, గురుర్యేవ పరం కామం, గురుర్యేవ పరం ధర్మం, గురుర్యేవ పరాత్మరం. అంటే పరం కామం, అన్ని కోరికల యొక్క గమ్యం ఏంటి అంటే గురువును సంతృప్తిపరచాలి. అన్ని ధర్మాలకు పరమోత్కృష్టమైన గమ్యం ఏంటి అంటే గురువును సంతృప్తిపరచాలి. సో అంత ఉన్నత స్థితిలో నీ చైతన్యం ఉంది అని చెప్పి ఆమెను అభినందిస్తూ ఆచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టి రామాంజలి వారికి చెప్తున్నారు ఆమె చేసిన పని. ఈ భర్త ఆ రకంగా చెప్తూ ఉంటే రామాంజలి వారు తన్మయత్వం చెందారనమాట. అరే ఆమె అట్ట చేసినా కానీ నువ్వెంత గొప్ప వ్యక్తివయ్యా, ఆమెను ఏ రకంగా ఖండించకుండా ఆనందంతో వచ్చావని చెప్పి వాళ్ళిద్దరూ భార్యాభర్తలను చూసి ఈయన తన్మయత్వం చెంది వాళ్ళని కూర్చోబెట్టి ఆచార్యుల వారు రామాంజలి వారు స్వయంగా తన స్వహస్తాలతో వాళ్ళకి ప్రసాదం వడ్డించి మీరు సేవించండి అన్నారు. అప్పుడు భుజించిన తర్వాత భార్య ఏమంటుందంటే, నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ ధనికుడి ఇంటికి వెళ్ళాలా అని. అప్పుడు రామాంజలి వారు అన్నారు, అమ్మా నువ్వు వెళ్ళు, ఆ ధనికుడిని చూసిన తక్షణమే ఈ మహాప్రసాదమే అని చెప్పించారు. ఆయన వదిలిపెట్టినటువంటి ఉచ్చిష్ట మహాప్రసాదం ఇచ్చారు. ఈయన భర్త అన్నాడు, నేను వస్తాను, ఇంటి బయట నేను వేచి ఉంటానన్నాడు. ఇద్దరు వెళ్ళారు. ఆమె ఇంటి లోపలికి వెళ్ళింది. వీడు ఆమెను చూడగానే మంచి ఒక వెలుగుతో వచ్చేశాడు అనమాట ధనికుడు. అప్పుడు ఈమెమనింది అంటే, మా గురువుగారు మీకు మహాప్రసాదం ఇమ్మన్నారు అని చెప్పించింది. ఎప్పుడైతే ఆ మహాప్రసాదం సేవించాడో వీడు, వీడిలో పరివర్తన కలిగింది. ఆమె కాళ్ళ మీద పడ్డాడు. తల్లిలాంటి నీ మీద తుచ్చమైన భావనతో నిన్ను అనుభవించాలని అనుకున్నాను, అది ఎంత నీచమైనటువంటి భావన, నన్ను క్షమించు తల్లి, అయినా మీ గురువు ఇచ్చిన మహాప్రసాదం సేవించిన తక్షణమే నాలో ఇంత పరివర్తన కలిగింది అంటే ఆ మహాత్ముణ్ణి దర్శించే మహద్భాగ్యం నాకు కలిగించవమ్మా అన్నాడు. అప్పుడు తీసుకొని రామాంజలి వారి దగ్గరికి వస్తే సాష్టాంగ నమస్కారం చేసి రామాంజలి వారి పాదపద్మాలు పట్టుకొని, నన్ను క్షమించండి, నేనంత నీచుణ్ణి, కానీ మీరిచ్చిన మహాప్రసాదం నాలో ఇంత పరివర్తన తీసుకుని వచ్చింది అని చెప్పి విలపిస్తూ, నాకున్న ఐశ్వర్యం అంతా కూడా మీ పాదపద్మాల చెంత ఉంచుతున్నాను, మీరు తీసుకోండి, నాకు మీ సేవనిస్తే చాలు అన్నాడు ఆ ధనికుడు. అప్పుడు రామాంజలి వారు ఏమంటున్నారంటే,
వీళ్ళకి దారిద్ర్యం ఉండడం వల్ల ఇంత దుస్థితి ఏర్పడింది కాబట్టి నేను సన్యాసిని, నాకు ధనం దేనికి, ఈ ధనం అంతా కూడా ఈ భార్యాభర్తలకు ఇవ్వండి. అప్పుడు ఆ భక్తుడు ఏమంటున్నాడంటే, రామాంజలి వారి పాదాల మీద పడి, చరిత్రలో నన్ను అపరాధిగా నిలపద్దు స్వామి, గురుద్రోహిగా నిలపద్దు, దయచేసి ఈ ధనాన్ని నన్ను స్వీకరించమని ఆదేశించద్దు, మీరు ఆదేశిస్తే నేను తిరస్కరిస్తే గురుద్రోహిని అవుతాను, నాకు ఈ ధనం వద్దు, ఈ ధనం వల్ల నాలో అహంకారం వచ్చి మీకు ఆ భగవంతునికి దూరం అయిపోతానేమో, దయచేసి నన్ను ఈ ధనం స్వీకరించమని ఆదేశించద్దు, నేను ఇట్లాగే దారిద్ర్యంలో ఉంటేనే వినయంగా మిమ్మల్ని సేవించుకుంటూ తరించే మహద్భాగ్యం ఉంటుంది అని చెప్పి పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాడు ఆ భక్తుడు. ఎప్పుడైతే ఆ భక్తిని చూశాడో ఆ భక్తుల్లో రామాంజల గారు ఆ భక్తుని పైకెత్తుకుని గట్టిగా ఆలింగనం చేసుకుంటున్నాడు. ఆ భక్తుడు అంటున్నాడు, స్వామి దయచేసి నన్ను అంటరాని వాడిని నేను, నీచుండి నన్ను తాకద్దన్నాడు. అప్పుడు రామాంజల గారు అంటున్నారు, హే భక్త, నిన్ను నేను ఎందుకు ఆలింగనం చేసుకుంటున్నానంటే నేను పవిత్రం కావడానికి నిన్ను ఆలింగనం చేసుకుంటున్నాను. సో అందువల్ల ఆ ప్రసాదం చాలా శక్తివంతమైంది. సో ఇప్పుడు టైం అయింది. సో అయితే ప్రసాదం మళ్ళా శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఏదైతే భగవంతుని యొక్క ఉచ్చిస్త అన్నటువంటి భావనతో స్వీకరిస్తే వైకుంఠానికి తీసుకుని వెళ్తుందంట, ఇదేదో తినే పదార్థం అని స్వీకరిస్తే నరకానికి తీసుకుని వెళ్తుంది. సో అందువల్ల ఒక భావగ్రాహి జనార్దన, భావం ముఖ్యం, భావం ముఖ్యం. సో అందువల్ల మనం హ్యాపీగా ప్రతిదీ భగవంతునికి నైవేద్యం, పత్రం పుష్పం తపలం తోయం. ప్రతిదీ అంటే మళ్ళా కుక్క పిల్లి ఎలుక కాదు. సో పత్రం పుష్పం ఫలం తోయం, ఇది భగవంతునికి అర్పించి నామం చేసుకుంటూ నాలుగు వ్యసనాలకి దూరంగా ఉంటూ, ఆ భగవంతుని యొక్క నామం మనం ఎంత చేస్తాం, ఇతరుల చేత ఎంత నామం చేపిస్తాం, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎందువల్లంటే ఒక ఆయన ఉపన్యాసకుడు ఉన్నాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడు. ఒక బస్సు డ్రైవర్ ఉన్నాడంట, వాడు చాలా ర్యాష్ డ్రైవర్ అంట. వీళ్ళిద్దరు చచ్చిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్లారంట. యమధర్మరాజు, ఈ బస్ డ్రైవర్ వైకుంఠానికి తీసుకెళ్ళిపోండి, ఈ ఉపన్యాసాలు ఇచ్చేవాడిని నరకానికి తీసుకెళ్ళండి అన్నాడు. ఆ ఉపన్యాసాలు ఇచ్చేవాడు కోపం వచ్చిందంట, అరే నేను రోజు ఉపన్యాసం చెప్పేవాడిని, నన్ను నరకానికి తీసుకుపోవెళ్ళమంటారు, వాడు అప్పటి బస్సు డ్రైవరు, వాడిని వైకుంఠానికి తీసుకెళ్ళమంటారు. యమధర్మరాజా, ధర్మం పోయింది మీలో అన్నాడు. అప్పుడు యమధర్మరాజు మాట్లాడద్దు, ధర్మం నాకు చెప్తావై, రోజు ఉపన్యాసం చెప్పావు, ఎవరి గురించి చెప్పావు, నేను ఇంద్ర నేను చంద్ర అన్ని కథలు చెప్పుకున్నావు, దేవుడి గురించి ఏమైనా ఒక్కరోజు చెప్పావా, భగవంతుడి నామం ఎవరి చేతన చేపించావా, ఏ రోజు ఉపన్యాసం ఇచ్చినా నేను చంద్రుణ్ణి నేను ఇంద్రుణ్ణి అని చెప్పి నీ పాట నువ్వు పాడుకున్నావు, దేనికై వైకుంఠానికి పోతావు? మరి వాడు బస్సు డ్రైవరు, వాడిని వైకుంఠానికి పంపిస్తాం. వాడు సామాన్య డ్రైవర్ కాదు, ర్యాష్ డ్రైవింగ్, టర్నింగ్లో 80-90 స్పీడ్లో జుయ్ అని కట్ చేసేవాడు. ప్రయాణికులందరూ ప్రాణభయంతో చెత్తు కృష్ణ గోవింద రామా అంటారు. వేల మంది ప్రయాణికుల చేత కృష్ణ రామా అని చెప్పి చేయించాడు, అందుకని వాడు వైకుంఠానికి వెళ్ళిపోతుంది, వైకుంఠానికి వెళ్ళిపోతుంది. సో మీరు కూడా, మీరెంత నామం చేస్తారు, మీరు ఎంతమంది చేత నామం చేపిస్తారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చాలా వీక్ శక్తి అయిపోతే మళ్ళా రేపు శక్తిహీనులం అయిపోతామని చెప్పి ఆలోచించి ఎనర్జీ కొంచెం రేపటికి దాచేసుకున్నట్టున్నారు. ఇప్పుడు శక్తి రావడానికి ఉందా, పవర్ఫుల్, అందుకని సంశయం పెట్టుకోవద్దు రేపటికి ఎనర్జీ ఉంటుందో లేదో అని. ఇప్పుడు ఎనర్జీ బయట ఛార్జ్ అయిపోద్ది. ఇంకొకసారి గట్టిగా, ఎందువల్లంటే మనం పిలిచేది వైకుంఠంలో స్వామివారు వినాల, అత పిలవాలి అంటే మళ్ళీ దానికి ఇంకొకటి ఉంది. ఒకసారి బృందావనం నుంచి దేనికి, ఇక్కడ నుంచి తిరుమల నుంచి అనుకున్నాం, ఇది కూడా
ఆధ్యాత్మిక జగత్ ఇది తిరుమల. హెడ్ ప్రీస్ట్ వాటికన్ సిటీకి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ పోపు, ఏం పూజారి దేవుడితో మాట్లాడతావా కనెక్ట్ చేయమంటావు అన్నాడంట. మనం కనెక్ట్ చేసి ఇచ్చాడంట. ఈయన మాట్లాడాడు. అయితే బిల్లు పేలిపోయిందండి, డాలర్స్ వేల డాలర్స్ వచ్చేసింది. తర్వాత ఒకరోజు పోపు ఎడకొచ్చాడంట. వస్తే హెడ్ పూజారిని కలిశాడంట. హెడ్ పూజారి అన్నాడు, హెడ్ పూజారిని కలిసి ఇమీడియట్గా ఆయన అన్నాడు, నేను గాడ్తో మాట్లాడాలన్నాడు. అప్పుడు హెడ్ పూజారి చెప్పాడంట, పెద్ద ఖర్చేం కాదు, లోకల్ కాల్ చేసుకో అన్నాడంట. అర్థమైందా? ఇక్కడ లోకల్ కాల్ అట్టని చెప్పి మీరు సౌండ్ తగ్గి బాగండి. ఎక్కడున్నా కానీ లోకల్ కాల్ అని తెలిసినోడికి అది తెలియనోడు పెద్ద గెలవాల్సిందే. మనకు తెలియదు ఇది లోకల్ కాల్ అని. తిరుపతిలో ఉన్నా కానీ ఎంతమందికి రియలైజ్ అయి ఉన్నారు భగవంతుడు సన్నిధిలో ఉన్నామని చెప్పి. ఇది భూలోక వైకుంఠం, సాక్షాత్తు దేవదేవుని యొక్క స్థానం ఇది. ఎంతమంది రియలైజ్ అయినారు? రియలైజ్ కానప్పుడు నాన్ లోకలే, అది ఎస్టీడీనో ఐఎస్డీనో. అందుకని గట్టిగా అరవాల, హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నాకు కూడా ఛార్జింగ్ అయిపోయింది. సో అందువల్ల మీరు ఎంతమంది చేత మీరు నామం చేస్తారు, ఎంతమంది చేత చేపిస్తారు అది టార్గెట్ అనమాట. అది పెట్టుకొని ఈ నామం ఒక్కటే ఈ ప్రపంచాన్ని సేవ్ చేయగలదు. ఎందువల్ల అంటే కలిరి దోషన్ ఇదే రాజన్ హస్తి ఏకో మహాగుణ కీర్తనాది ఏవో కృష్ణస్య ముక్త సంఘ పరంబ్రజన్. కలి దోషాలకు నిధి హస్తి ఏకో మహాగుణ, ఒక్క మహాగుణం సుగుణముంది, అదేమిటి? కీర్తనాది ఏవో కృష్ణస్య ముక్త సంఘ పరంబ్రజన్. కృష్ణు యొక్క కీర్తన అన్ని దోషాల నుంచి కూడా విముక్తుల్ని చేస్తుంది. సో అందువల్ల మరి దీనికి నిజంగా నిదర్శనం ప్రాక్టికల్ గా ఈ నామానికి శక్తి ఉందా లేదా మేమెంట నమ్మాలా? ఇంతమందిని ఆదివారం రోజు ఏమేమో ఉన్నాయి అన్నీ వదిలి ఇక్కడ వచ్చి కూర్చొని ఏదో ఇది వింటూ నామం చేస్తున్నామంటే అదే దాని పవర్. ఇంకా వేరే ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. వేరే ప్రూఫ్ ఏం అవసరం లేదు. ఇదే ప్రూఫ్, మననే ఇక్కడ కూర్చొని ఉన్నాం, మనలోనే మార్పు వచ్చింది, మనమే ప్రపంచంలో ఏదేదో జరుగుతుంది అవన్నీ వదిలి ఇక్కడ కూర్చొని నామం చేస్తున్నామంటే మనమే ప్రూఫ్, ఇంకో ప్రూఫ్ అవసరం లేదు. సో అందువల్ల ఎవరన్నా అడిగితే ఏంటో ప్రూఫ్ మీ నామానికి శక్తి, నేనే రా పిచ్చోడో ప్రూఫ్ అని చెప్పండి. నేనే, నన్ను చూడు. ఇంతకుముందు ఏంటే ఎన్ని కుక్కకో ఎన్ని మిమ్మిమ్మే ఎన్ని చూడు ఎంత మార్పు వచ్చింది నాకు. నేనే నేనే ప్రూఫ్. సో అందువల్ల ప్రూఫ్కి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ప్రూఫ్, మనలోనే మారిపోవచ్చు. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి, రాధా గోవిందదేవ సరస్వతి బృందకి, రాధా గోపినాథ్కి, రాధా పార్థసారథికి, జగన్నాథ్ బలదేవ సుభద్రమాయికి నితాయ గోర్ ప్రేమనందే హరే హరే గోవిందా.